మానవోద్ధరణకు సోపానాలు. సాయి సందేశ నవరత్నాలు.
ఓం శ్రీ సాయిరాం. సాయి జగన్మాత దివ్య పాద పద్మాలకు వందనాలు. ఈ దసరా ఉత్సవాలు సాధన చేయటానికి ఎంతో పవిత్రమైన సమయం. ఈ నవరాత్రి ఉత్సవాలు ఒక సంవత్సరంలో 6 నెలలకు ఒకసారి ఆయన సమయాల్లో, అనగా దక్షిణాయనం, ఉత్తరాయణ సమయాల్లో సంభవిస్తాయి. ఈ 2 ఆయనాలు లౌకికంగానూ ఆధ్యాత్మికంగానూ కూడా ఎంతో విశిష్టమైనవి. విజ్ఞులు ఈ సమయంలో అతి సామాన్యమైన ఆహార, నిద్ర ఇత్యాది ప్రాపంచిక విషయాలలో కాలాన్ని వృధా చేయరు. బదులుగా ఈ సమయాన్ని వారు భగవచ్చింతనకు, సాధనకు, ఆత్మ పరిశీలనకు, ఆత్మోద్ధరణకు వినియోగిస్తారు. ఎందుకనగా ఈ నవరాత్రి పుణ్యకాలంలో సూక్ష్మస్థాయిలో వాతావరణం మనస్సు వికసింపచేసే శక్తి తరంగాలతో నిండి ఉంటుంది. ఇందువల్ల మనం నిష్ఠతో చేసే ఏ చిన్న సాధనైనా ఉత్తమమైన ఫలితాలను అందిస్తుంది. ఆరోగ్యశాస్త్రం ప్రకారం ఈ 9 రోజుల పవిత్ర కాలం మన ప్రాణశక్తిని వికసింపచేసి శరీరంలో పేరుకుపోయిన విష పదార్థాలను బయటకు నెట్టివేస్తుంది. ఈ నవరాత్రులలో వాతావరణం ఆధ్యాత్మిక శక్తితో నిండి ఉంటుంది. అందువలన ఈ కాలంలో చేసే సాధన భౌతికంగాను ఆధ్యాత్మికంగాను మనకి ఉన్నతిని కలిగించి మనకు కలిగిన ఉత్తమమైన ఆశయాలను ఫలింపజేస్తుంది. ప్రజ్ఞ కలిగిన వారు ఈ నవరాత్రి పర్వంలో భగవంతుణ్ణి శక్తి రూపంగా కొలిచే అవకాశాన్ని సద్వినియోగపరుచుకుంటారు. ఈ దివ్యకాలంలో మన మనసు ఆవేదనలకు, చంచలమైన ఆలోచనలకు దూరంగా ఉంచాలి. ఇప్పటిదాకా మనం గడిపిన జీవితాన్ని సింహావలోకనం చేసి, మనలో నిక్షిప్తమైన అంతఃశత్రువులను జయించి దివ్యమైన గుణాలను పెంపొందించేందుకు, తద్వారా ఆత్మోన్నతిని సాధించడానికి సాధన చేయాలి. స్వామి చెప్పిన రీతిగా మన జీవితాన్ని ఉత్తమమైన మార్గంలో గడపటానికి చేసే సాధనలను పునఃపరిశీలన చేసుకోవటమే మా ఈ చిరు ప్రయత్నం. మానవోద్ధరణకు సోపానాలు. సాయి సందేశ నవరత్నాలు. రేడియో సాయి శ్రోతలందరికీ సాయిరాం. దసరా నవరాత్రులలో భాగంగా రేడియో సాయి బృందం మీకు అందిస్తున్నటువంటి ఈ ప్రత్యేక కార్యక్రమాల పరంపరలోకి మరొక మారు ఆహ్వానం. ఈ దసరా నవరాత్రి సందర్భం వ్యక్తిగత సాధనకు ఎంతో అద్భుతమైన సమయం. అందుకే మన సాధనా ప్రక్రియను కొంచెం విస్తృతంగా చేస్తూ మన ఆధ్యాత్మిక ప్రయాణం ఇంకా వేగవంతం చేసుకోవాలని మనం దృఢ నిశ్చయంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ క్రమంలో మనలో ఉన్నటువంటి దుర్గుణాలు, మనలో ఉన్నటువంటి అవలక్షణాలని మనం ఏ విధంగా దూరం చేసుకోవచ్చు, తద్వారా మంచి విషయాలని మన హృదయంలో ఎలా పెంపొందించుకోవచ్చు అనే ప్రయత్నంలో ఉన్నాం. ఈరోజు చాలా ముఖ్యమైన అంశం, స్వామికి ఎంతో ప్రీతికరమైన అంశం ఇది. నిజం చెప్పాలంటే, శ్రోతలందరితో ఫ్రాంక్గా చెప్పాలంటే, మాకు ఈ అంశాన్ని తీసుకోవడానికి కొద్దిగా భయం వేస్తుంది. ఎందుకంటే ఈ అంశం యొక్క ప్రతిరూపం మన ముందు ఎన్నో ఏళ్లు కదలాడింది, దాని గురించి మాట్లాడింది, దాని గురించి తన జీవితమే తన సందేశంగా అందరికీ చెప్పింది. సత్యసాయి అవతారం ప్రేమకు ప్రతిరూపం. మరి అట్టి ప్రేమావతారి తన భక్తులందరికీ ప్రేమతో ఎన్నో సందేశాలు ప్రేమ గురించి ఇచ్చారు. ఇంకా మనకి మాట్లాడుకోవడానికి పెద్దగా ఇది అవకాశం లేదు, కానీ మనం పునః ఆలోచించుకుని నిత్య జీవితంలో మన మానవ సంబంధాలను మెరుగుపరచుకోవడం కోసం మన సంశయాలు మనసులో ఎత్తినప్పుడు ఈ ప్రేమగా ఎలా ఆలోచించాలి అన్న ఒకే ఒక మంచి ఉద్దేశంతో ఈ అంశాన్ని మనం స్పృశించడం జరుగుతుంది. మరి మనం ఇంకా బాగా అందరినీ ప్రేమించాలంటే ఏం చేయాలి, దాన్ని మనం తెలుసుకుందాం. ముందుగా ఒక రెండు నాటికలు మనం వింటూ ఈ ప్రేమ వల్ల ఏం జరుగుతుంది, అసలు ప్రేమ ఎలాగుంటుంది, ఆ ప్రేమించడానికి మన మనసులో ఏమి అడ్డంకులు వస్తాయి అనేవి కూడా మనకి ఈ రెండు నాటికలు వింటూ తెలుస్తుంది. నాటికలోకి వెళ్దామా?
అమ్మా, నేను కూడా అన్నయ్యతో వెళ్తానే.
అలాగే ఉండు, అన్నయ్యని తీసుకెళ్లమని చెప్తాను. నాని నాని.
ఆ వస్తున్నా. ఏమిటమ్మా పిలిచావు?
చింటూ కూడా నీతో వస్తానంటున్నాడురా, వాణ్ణి కూడా నీతో పార్కి తీసుకెళ్ళు.
వాడు వద్దు, వాడొస్తే నాకు ఆడుకోవడానికి ఉండదు.
నీ ఆటకి వాడేమడ్డం వస్తాడ్రా, మరి విచిత్రం కాకపోతే.
వాడొస్తే వాడితోనే కూర్చోవాలి. ఆటలో చేర్చుకుందామంటే మా ఫ్రెండ్స్ ఏమో మీ తమ్ముడికి కాలు కుంటి కదా వద్దంటారు, నేను తీసుకెళ్లను.
తప్పు నాని, అలా అనకూడదురా. నువ్వు కాకపోతే మరెవరు తీసుకెళ్తారు వాణ్ణి?
ఏమో అదంతా నాకు తెలీదు, నేను తీసుకెళ్లనే.
నాని ఇలారా చూడు, తమ్ముడు చిన్నపిల్లవాడు, వాడి కూడా నీలాగే ఆడుకోవాలని ఉంటుంది కదా. నేను తీసుకెళ్లగలను, కాని ఏం చేద్దామన్నా నాన్న ఏమంటారు అని వాడికి బెరకుగా ఉంటుంది. తనకిష్టం వచ్చినట్టు ఆడుకోలేడు. నీతో వస్తే వాడికి తన ఈడున్న పిల్లలతో ఆడుకున్న తృప్తి ఉంటుంది. అందుకే నీతో వస్తానంటున్నాడు. తీసుకెళ్లరాదు?
వద్దు నానా, వాడుకుంటాడని పిల్లలు వెక్కిరిస్తారు.
నాకు తెలుసు, కుంటివాడైనా కాకపోయినా వాడు నీకు తమ్ముడే కదా. వాడంటే నీకు ఇష్టం లేదని చెప్పగలవా? చెప్పు. ఎందుకో తెలుసా? నువ్వు, నేను, అమ్మ, తమ్ముడు, తాతగారు, నానమ్మ, మనందరం ఒక కుటుంబం. నీకు అమ్మంటే ఇష్టమే కదా?
ఇష్టమే.
అలాగే నాన్నన్న, మిగిలిన వాళ్ళన్నా కూడా నీకు ఇష్టమే, తమ్ముడన్నా ఇష్టమే. వాడు పుట్టినప్పుడు నువ్వెంతో సంతోషించావు. స్కూల్ నుండి రాగానే వాడితో ఆడుకునేవాడివి. వాడు కుంటివాడు ఎందుకయ్యాడో నీకు తెలుసు కదా?
తెలుసు, పోలియో వచ్చి అలా అయిపోయాడు.
అవునా? వాడంతటా వాడు బయటికి వెళ్లలేడు. స్కూల్ ఫ్రెండ్స్ ఎవరూ దగ్గరలో లేరు. మరి వాడితో ఆడుకునేది ఎవరు?
మీరో తాతగారు తీసుకెళ్లొచ్చుగా.
తీసుకెళ్లొచ్చు, కానీ నీకు ముందే చెప్పాను కదా వాడికి ఫ్రీగా ఉండదు. నిన్నొకటి అడుగుతాను చెప్పు, నువ్వు బయట ఫ్రెండ్స్తో కాకుండా నాతోనో తాతగారితోనో మాత్రమే ఆడుకోవాలంటే అలా చేయగలవా?
బోర్ కొడుతుంది.
వాడికి అంతే, అందుకే నీతో రావాలని వాడి కోరిక. ఇంకో సంగతి చెప్తావేను, నీకు కావలసినవన్నీ నేను తెచ్చిస్తూ ఉంటాను. ఎందుకో తెలుసా? నువ్వంటే నాకు ప్రేమ కనుక. ఆ ప్రేమ వల్లే నువ్వేం అడిగినా ఎలాగో నీ కోరిక తీర్చే ప్రయత్నం చేస్తాను. అది బాధ్యతగా ఎప్పుడూ అనుకోను. అమ్మ కూడా అంతే. అలాగే మిగిలిన వాళ్లకి కూడా నువ్వన్నా తమ్ముడన్నా ఎంతో ప్రేమ. నువ్వు కూడా తమ్ముడిని ప్రేమించాలి. వాడు కుంటివాడని ఎవరైనా అంటే సిగ్గుపడకూడదు, వాళ్లతో పోట్లాడకూడదు. కుంటివాడైతే ఏం, వాడు మాత్రం ఆడుకోవద్దా అని వాళ్లకు నచ్చ చెప్పాలి. మన వాళ్లని మనమే ప్రేమించలేకపోతే వేరే వాళ్లకు వాళ్లను ప్రేమించాల్సిన అవసరం ఏమిటి?
సారీ నాన్నగారు, నాకు అర్థమైంది. నేను తమ్ముడిని పార్కి తీసుకెళ్తాను, రోజు తీసుకెళ్తాను. నాన్నా నాన్నా, ఇలా చూడు.
ఏమిటమ్మా?
ఇలా చూడు నాన్నా, ఈ కుక్కపిల్ల ఎంత ముద్దుగా ఉందో చూడు.
ఓ కుక్కపిల్ల, ఏది చూడని, బాగుంది. దీని ఎక్కడి నుంచి తెచ్చావు?
మా ఫ్రెండ్ ఇంటి దగ్గర కుక్క నాలుగు పిల్లల్ని పెట్టింది, కానీ పాపం కారు కింద పడి చచ్చిపోయింది. ఎవరైనా పెంచుకుంటే ఇస్తానని మా ఫ్రెండ్ మదర్ చెప్పారు, అందుకని నేను ఒకటి తీసుకువచ్చాను.
వెరీ గుడ్, చాలా మంచి పని చేశావు. తెచ్చావు సరే, మరి దానికి రోజు పాలు పట్టాలి, క్లీన్ చేయాలి, మరి అవన్నీ ఎవరు చేస్తారు? నువ్వు చేస్తావా? మరి
చేస్తా, అన్నీ చేస్తా, దానితో ఆడుకుంటా.
రమ్య, నువ్వు దానికి అవన్నీ ఎందుకు చేస్తానంటున్నావో చెప్పగలవా?
ఈ కుక్క పిల్ల అంటే నాకు చాలా ఇష్టం.
ఇంకా?
పాపం దానికి అమ్మ కూడా లేదు.
గుడ్, అంటే యూ లవ్ ఇట్ అంతేనా?
యా, ఐ లవ్ ఇట్. నాన్న దీన్ని ఏమని పిలుద్దాం?
నీకు ఫ్రెండ్ అన్నావు కదా, మైత్రి అని పేరు పెట్టు.
మైత్రి భలే బాగుంది నాన్న. హే, నీ పేరు మైత్రి తెలుసా? మైత్రి.
ఆ రమ్య, కుక్క పిల్లకి తల్లి లేదని జాలి పడ్డావు బాగానే ఉంది. నోరు లేని జంతువుల్లో కూడా దేవుడుంటాడు, అందువల్ల నువ్వు ఈ కుక్క పిల్లని ప్రేమగా చూస్తే దేవుడు కూడా సంతోషిస్తాడు.
తప్పకుండా చూస్తానన్నా.
ఆ కుక్క పిల్లని అంత ప్రేమగా చూస్తానంటున్నావు? మరి రోజు మన ఇంటి పక్కన ఆడుకునే అమ్మాయిని చూసి విసుక్కుంటావు ఎందుకమ్మా? అదేం తప్పు చేసింది?
అది ఆ అమ్మాయి ఎప్పుడు మురికిగా ఉంటుంది.
అలా ఎందుకుంటుందో తెలుసా? ఆ అమ్మాయికి కూడా తల్లి లేదు, తండ్రి పట్టించుకోడు, అందువల్ల ఆకలేసి అడుక్కుంటుంది. మనం జంతువులనే కాదమ్మా, మన తోటి మనుషులను కూడా ప్రేమించాలి, వారికి చేతనైన సాయం చేయాలి. ఆ అమ్మాయి పేద పిల్ల, మంచి బట్టలు అవి ఎలా వస్తాయి? మన గురించి ఎవరైనా కామెంట్ చేస్తే మనకెలా బాధ కలుగుతుందో, మనం ఆ అమ్మాయిని చూసి చీదరించుకుంటే ఆ అమ్మాయి కూడానే అలాగే బాధపడుతుంది. అయినా చేసేది లేక అన్ని భరిస్తుంది. మనం ఎవరి మనసును నొప్పించకూడదు కదా. నువ్వు ఆ అమ్మాయిని కూడా ఈ కుక్కపిల్లలాగే కాస్త ప్రేమగా చూస్తే నేను సంతోషిస్తాను.
నాకు ఆ అమ్మాయి గురించి ఏమీ తెలియక అలా అనుకున్నాను నాన్న. ఈ వేళ నుంచి ఆ అమ్మాయిని ఏమీ అనను, అస్సలు బాధ పెట్టను.
గుడ్. అంతేకాదు రమ్య, నీ దగ్గర ఉన్న నీ పాత డ్రెస్ ఏదైనా ఇస్తే ఆ అమ్మాయి ఎంతో సంతోషిస్తుంది. అవి ఇచ్చి స్నానం చేసి కట్టుకోమని చెప్పు. అప్పుడు ఆ అమ్మాయి కూడా మురికి లేకుండా చక్కగా కనిపిస్తుంది.
గుడ్ ఐడియా నాన్న, అలాగే చేస్తాను.
సరే, ఈ నాటికలు చూశాం. నిత్య జీవితంలో జరిగే రెండు అంశాలను తెలుసుకున్నాం. స్వామివారు ఈ ప్రేమ గురించి ఏం చెప్తారో స్వామి మాటల్లోనే విందాం.
సత్యము కాని, శాంతి కాని, ధర్మం కాని ప్రత్యేకంగా లేవు. ఇవన్నీ ఇప్పుడు నువ్వు ప్రేమ పైననే ఆధారపడి ఉంటున్నవి. ప్రేమ మానవుని యొక్క ఆలోచనలో చేరినప్పుడు అది సత్య రూపాన్ని ధరిస్తుంది. ప్రేమ ఆచరణ రూపంలో ధరించినప్పుడు అది ఏ ధర్మం అవుతుంది. ప్రేమను అర్థం చేసుకున్నప్పుడే అది శాంతి అవుతుంది. ప్రేమ యొక్క అర్థమే ఇది శాంతి, ప్రేమ యొక్క ఆచరణే ధర్మం, ప్రేమ యొక్క ఆలోచనే ఇది సత్యం. ప్రేమను తలంచుతూ పోయినప్పుడే నాన్ వైలెన్స్ అహింసగా మారిపోతుంది. కనుక సత్య, ధర్మ, శాంతి, అహింసలకు నాలుగింటికును అంతర్వాహినిగా ప్రవహించేటువంటిది ప్రేమ ఒక్కటి మాత్రమే.
ప్రేమస్వరూపులారా, ప్రేమ యొక్క లక్ష్యము త్యాగం. ప్రేమ దేనిని కోరదు, ప్రేమ ఎవరిని దూషించదు, ప్రేమ ఎవరిని బాధించదు. ప్రేమ నిస్వార్థము, నిర్మలము. ఇట్టి ప్రేమ తత్వమును మానవుడు గుర్తించుకోలేక అనేక విధములుగా ప్రేమకై పరితపిస్తున్నాడు. ప్రేమ అనగా నిస్వార్థం, త్యాగముతో కూడినటువంటి యొక్క తత్వముతో ఈ ప్రేమను మనము విశ్వసించాలి. ఈ విశాల ప్రపంచమునందు తల్లి బిడ్డల యొక్క ప్రేమ కాని, భార్యాభర్తల ప్రేమ కాని, అన్నతమ్ముల ప్రేమ కాని, మిత్రుల ప్రేమ కాని, ఈ అన్ని ప్రేమలు ఎందుకూడను అంతో ఇంతో స్వార్థము, స్వప్రయోజనం ఉంటుండాలి. ఎట్టి స్వార్థ స్వప్రయోజనము లేనటువంటి ప్రేమ దైవ ప్రేమ. ఈ ప్రేమ అత్యంత దూరముగా ఉండేటువంటి వారిని కూడాను సన్నిహితం కావిస్తుంది, వియోగులను సంయోగం కావిస్తుంది, పశు ప్రవర్తనతో ముడిగినటువంటి మానవుని పశుపతిగా మారుస్తుంది. లౌకిక, భౌతిక, లోక సంబంధమైనటువంటి యొక్క ప్రేమలను క్రమక్రమేణ దివ్యమైన ప్రేమగా మారుస్తుంది. ఈ ప్రేమతత్వాన్ని తెలుసుకోగలిగినటువంటి వ్యక్తిని కూడాను స్వార్థ స్వప్రయోజనాన్ని త్యాగం చేయాలి. కనుక భగవత్ ప్రేమతత్వాన్ని కోరేటువంటి వారు దివ్యమైనటువంటి యొక్క తత్వాన్ని అభివృద్ధి పరచుకోవాలి. నిశ్చలత్వాన్ని నిర్మలత్వాన్ని అభివృద్ధి గావించుకోవాలి. ఎన్ని కష్టములు అడ్డు తగిలినప్పటికీ, ఎన్ని విధమైనటువంటి బాధలు మనం అనుభవించినప్పటికీ దీన్ని లెక్క చేయక దైవ ప్రేమను మాత్రమే దృష్టి అందించుకుని జీవించడానికి ప్రయత్నించాలి.
స్వామివారి ఏ ఉపన్యాసం తీసుకున్నా ప్రేమ గురించి మనకి వినిపిస్తూనే ఉంటుంది. ఆయన దేని గురించి మాట్లాడినా దానిలో ప్రేమ నిండి ఉంటుంది. దానికి సంబంధించి దాన్ని ఏదో ఒక రకంగా ప్రేమతో టచ్ చేసి కనెక్ట్ చేసి చెప్తారు స్వామి. సో ప్రతి ఒక్క విషయాన్ని ప్రేమతో ఎలా జతపరచాలనేది స్వామి చెప్తూనే ఉన్నారు. చాలా సింపుల్ సెంటెన్స్ లో స్వామి మొత్తం చెప్పేశారు ప్రేమ గురించి. లవ్ ఈజ్ సెల్ఫ్లెస్నెస్, సెల్ఫ్ ఈజ్ లవ్లెస్నెస్. అంటే ప్రేమ ఉన్న చోట స్వార్థం ఉండదు, స్వార్థం ఉన్న చోట ప్రేమకి చోటు లేదు అని. ఈ ఒక్క వాక్యంతో ప్రేమకి స్వామి నిర్వచనం ఏమిటో మనకు అర్థమైపోతూ ఉంటుంది. సో మన స్వార్థపూరితమైన ప్రేమ అనే పదమే లేదు అసలు, ఎందుకంటే స్వార్థం ఉంటే అది ప్రేమ కాదు అని చెప్పారు స్వామి.
స్వామి చెప్తారు, ఐ హావ్ సపరేటెడ్ మైసెల్ఫ్ ఫ్రమ్ మైసెల్ఫ్ టు లవ్ మైసెల్ఫ్. ఈ స్టేట్మెంట్ మీద కొంచెం ఆలోచించినప్పుడు భగవంతుడు ప్రేమ స్వరూపుడు అని మనం నమ్ముతున్నాం.
సారీ గణేష్, మధ్యలో మీతో మాట్లాడుతున్నాను.
తప్పకుండా.
అంటే భగవంతుడు ప్రేమ స్వరూపుడు అంటే ఇది గుర్తొచ్చింది. ఒకసారి స్వామి చెప్పారట ఒక భక్తుడితో, ఎంత ప్రొఫౌండ్ స్టేట్మెంటో వినండి, మీరు నన్ను భగవాన్ అని కాకుండా ఇంకేదైనా పేరు పెట్టి పిలవాలి అనుకుంటే నాకు సూట్ అయ్యే, నాకు సరిపోయే ఒకే ఒక్క పేరు ప్రేమ స్వరూప అని చెప్పారట. దాన్ని బట్టి మీరు చెప్తున్నారు కదా భగవంతుడే ప్రేమ స్వరూపుడు, అది మనం అనుకోవడం కాదు, స్వయంగా భగవంతుడే చెప్పాడు.
మరి ఆ ప్రేమ స్వరూపుడి నుంచి మనం వచ్చామంటే ఆ ప్రేమ యొక్క అంశమే మనం. అందుకే స్వామి ఎప్పుడు దివ్యోపన్యాసం ఇచ్చినా ప్రేమ స్వరూపులారా అని మనల్ని అందరినీ సంబోధిస్తూ వచ్చారు. అంటే దాన్ని బట్టి మనకేం తెలుస్తుంది, మనలో నిక్షిప్తంగా ఉండేది ఆ ప్రేమే, కానీ మనం దాన్ని అర్థం చేసుకోవటం లేదు. మనలో ఎంత ప్రేమశక్తి ఉన్నదో అది మనకి అర్థం కావటం లేదు, దాన్ని బయటకు తీసుకురావటం లేదు మనం.
అవును,
నిగూఢంగా ఉండిపోతుంది. అండ్ ఇంకొక విషయం, స్వామి మానవతా విలువ గురించి చెప్తారు కదా, సత్య ధర్మ శాంతి ప్రేమ అహింసలు, వీటిల్లో కల్లా ఏది మోస్ట్ ఇంపార్టెంట్ అంటే ప్రేమ అంట. ఎక్కడైతే ప్రేమ ఉందో ఆటోమేటిక్ గా మిగతా మానవతా విలువలు దానంతటా అవే వచ్చేస్తాయట.
లవ్ ఇన్ యాక్షన్ ఈజ్ ధర్మ అంటారు.
అవును.
సో ప్రతిదాన్ని ముందర ప్రేమతో కలిస్తేనే అది ధర్మం అవుతుంది, ప్రేమతో కలిస్తేనే అది సత్యం అవుతుంది
అంతే
అంటూ స్వామి ప్రేమకి చాలా పెద్దపీట వేశారు.
కానీ ఈ ప్రేమ మనం వివిధ రకాలుగా, మనం ప్రీవియస్ ఎపిసోడ్ లో చెప్పుకున్నట్టు ఈ సెల్ఫ్, చిన్న సెల్ఫ్ ఈవైఈ అనేది వివిధ రూపాలుగా ఉంటుంది. సో మనలో మన వ్యక్తిగత కర్మలను బట్టి, మన వ్యక్తిగత సాధనలను బట్టి, ఆ లెవెల్ని బట్టి మనం ఆ ప్రేమను వివిధ రూపాల్లో ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటాం. అది డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్.
ఒక్కసారి ఆలోచిస్తే అనిపిస్తుంది గణేష్, మీరు చెప్పిన మాట వింటూ ఉంటే నాకు ఆలోచన వస్తుంది, మనందరిలో ప్రేమ శక్తి చాలా నిగూఢంగా నిక్షిప్తమై ఉంది, దాన్ని మనం బయటికి తీసుకోలేకపోతున్నాము అని. మేబీ జీవితంలో మనకి పెద్ద ఛాలెంజ్ ప్రేమించగలగడం, ప్రేమని పంచగలగడం ఒక్కటే కాదేమో, ఆ ప్రేమకి అడ్డుగా మనం కొట్టుకున్న గోడల్ని ముందర అధిగమించి వాటిని దాటుకుని వెళ్లడమే ఛాలెంజ్ ఏమో. ఎందుకంటే అది దాటుకుని వెళ్తే ప్రేమ తప్ప అక్కడేమీ మిగలదు. మనం అందరం మీరు అన్నట్టు భగవంతుడి బిడ్డలం, స్వామి నుంచి వచ్చిన అంశం అయితే ఆయన ప్రేమ అయితే మనం కూడా ప్రేమే అవుతాం. అంతకంటే వేరేగా ఏమీ లేదు, అక్కడ ఉన్నది ప్రేమ ఒక్కటే
అంతే.
అలాగే మీరు అన్నట్టు ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా ఎక్స్ప్రెస్ చేస్తాం. అండ్ ప్రేమకి సంబంధించి ముండే ముండే మతిభిన్న అంటారు, అంటే ఎంతమంది ఉన్నారో అన్ని రకాల ఆలోచనలుంటాయి. మరి స్వామి మనందరినీ చాలా యునీక్ గా క్రియేట్ చేశారు, ఏ ఒక్కరు రెండో వాళ్లలాగా ఆలోచించే అవకాశం లేదు. ఒకే తల్లి తండ్రికి పుట్టిన 10 మంది పిల్లలుంటే 10 మంది 10 రకాలుగా ఆలోచిస్తారు. తల్లిదండ్రులు ఒక్కలే, పెంచిన వాళ్ళు ఒక్కళ్లే, పెరిగిన పరిస్థితులు ఒకటే, అదే అందం. సో ప్రతి ఒక్కరికి ప్రేమ గురించి కొన్ని నిర్దిష్టమైన అభిప్రాయాలు ఉంటాయి, అలాగే ఆ ప్రేమను వ్యక్తీకరించే పద్ధతులు కూడా డిఫరెంట్ గా
ఉంటాయి.
ఈ విషయాన్ని కనుక మనం కొద్దిగా గుర్తుంచుకోగలిగితే ఎదుటి వాళ్లతో అంత ఎక్కువ కంప్లైంట్స్ ఉండవేమో అనిపిస్తుంది.
అంతే,
వాళ్ళు నన్ను సరిగా చూడట్లా, వాళ్ళు నా కోసం ఇది చేయట్లా, ఆ చిన్న చిన్న కంప్లైంట్స్ అన్ని ఉండవేమో అనిపిస్తుంది. ఏమంటారు?
తప్పకుండా. ఎందుకంటే దీనికి మొట్టమొదటి మెట్టు ఏంటంటే యాక్సెప్టెన్స్. ప్రేమించడానికి ముందు అవతల వాడు ఏ విధంగా ఉన్నా సరే అతన్ని మనం స్వీకరించగలగాలి. ఎదుటివాళ్ళు మంచి ఉండొచ్చు, చెడు ఉండొచ్చు, కానీ స్వామి ఏమంటారు, వాళ్లే ఉండే మంచినే చూడండి అంటారు. ఆ మంచిని చూస్తే మనం ఆటోమేటిక్గా అది యాక్సెప్ట్ చేయగలుగుతాం ఆ పర్సన్ ని. ఈ యాక్సెప్టెన్స్ ఎప్పుడైతే మనకు వచ్చిందో ఆటోమేటిక్గా ప్రేమ అనేది డెవలప్ అవుతుంది. సో రెండు ఇంటర్ రిలేటెడ్, ప్రేమ వల్ల యాక్సెప్టెన్స్ వస్తుంది, యాక్సెప్టెన్స్ చేయడం వల్ల ప్రేమ కూడా పెంపొందుతుంది. అండ్ స్వామి నుంచి మనం ఇది నేర్చుకోవచ్చు. ఎందుకంటే ఇంతమంది స్వామి దర్శనానికి ఎందుకు వస్తున్నారు, వితౌట్ ఎనీ ఇన్విటేషన్ ఇంతమంది వస్తున్నారని స్వామి ఉపన్యాసాల్లో చెప్పేవారు. స్వామి దర్శనం ఇస్తున్నప్పుడు హీ సీస్ హిజ్ ఓన్ రిఫ్లెక్షన్ ఇన్ ఎవ్రీ వన్. నన్ను నేను ఎంత బాగా ప్రేమించుకుంటానో, అవతల వాడిని అంత బాగా ప్రేమించగలిగితే దట్ ఈస్ డన్, జాబ్ ఈస్ డన్. మరి స్వామి మనలో ఉన్న లోపాలను, మనలో ఉన్న షార్ట్ కమింగ్స్ ని అన్ని విడిచిపెట్టేసి మనల్ని మనగా యాక్సెప్ట్ చేశారు స్వామి. అందుకే మనకు అంత ఫ్రీగా ఉంటుంది స్వామి దగ్గర ఏదన్నా ఎక్స్ప్రెస్ చేసుకోవడానికి. లేకపోతే నా ఫ్రెండ్ దగ్గర నాకు ఇష్టం లేనిది, వాడికి ఇష్టం లేనిది, ఇలా ఆలోచిస్తాం, ఇది చెప్పాలా వద్దా, వాడు బాధపడతాడా లేదా. స్వామి దగ్గర ఏం లేదు, స్వామి బాధపడరు, మనకెప్పుడు ఆనందాన్నే ఇస్తారు.
వి డు నాట్ హ్యావ్ ద ఫియర్ ఆఫ్ రిజెక్షన్ ఫ్రమ్ స్వామి.
కరెక్ట్.
మనం ఏ మాట మాట్లాడితే ఎదుటి వాళ్ళు ఎలా అనుకుని మనల్ని రిజెక్ట్ చేస్తారేమో అనే భయం ఉంటుంది మనకి. స్వామి దగ్గర టోటల్ యాక్సెప్టెన్స్.
ఈ రిజెక్షన్ అంటే ఒక ఫన్నీ స్టోరీ స్వామి చెప్పేది గుర్తొస్తుంది. పాపం ఒక భిక్షగాడు అడుక్కుంటున్నాడంట, అడుక్కుంటుంటే ఒక ఇంటి దగ్గరికి వెళ్ళి అయ్యా అన్నం పెట్టండి అన్నాడంట. పాపం ఆ ఇంటి యజమాని చాలా భక్తి విశ్వాసాలు గల వ్యక్తి, బయటకు వచ్చి సరే నీకు పెడతాను రా అన్నాడంట లోపలికి. ఇతనికి అలవాటు ఏంటి, తినే ముందు భగవంతుడికి బ్రహ్మార్పణం చెప్పడం, నైవేద్యం పెట్టడం, ఇదొక అలవాటు. సరే కూర్చోబెడతాడు, కాళ్ళు చేతులు కడుక్కొని ఆ భిక్షగాడు కూర్చుంటాడు, తినడానికి ఆకు వేసి ఆకులు అన్ని పరుస్తాడు అనమాట. పరిచిన తర్వాత పాపం ఏదో ఐటమ్ తీసుకురావడానికి ఈ మనిషి లోపలికి వెళ్తాడు యజమాని. లోపలికి వెళ్ళి వచ్చేసరికి పాపం ఆకలి కదా, ఎన్నాళ్ళ నుంచో అన్నం తినలేదు వాడు. అన్నం తినడం ప్రారంభిస్తే చాలా కోపం వచ్చిందంట వీడికి. వీడి కోపం వచ్చి అక్కడ ఉన్న ఆ భిక్షగాడు ముందున్న ఆ ఆకుని లాగేస్తాడు. ఎరా నేను నైవేద్యం పెట్టుకుంటా, నువ్వు ఎట్లా తింటావు అన్నాడంట. పాపం ఇంకేం చేసేది లేక వెళ్ళిపోతాడు. రాత్రి భగవంతుడు వీడి కళ్ళలోకి వస్తాడు, ఈ యజమాని కళ్ళలోకి వచ్చి, ఏమనాయనా ఇన్నాళ్ళు ఏమాత్రం ఆశించకుండా వాడు నన్ను ప్రార్థించకపోయినా నేను వాడిని పోషిస్తున్నాను, కాని ఒక్కరోజు వాడిని పోషించడానికి నీకు అంత కష్టమైందా, నీకు వాడు భక్తితో ఉంటే ఏంటి, లేకపోతే ఏంటి, వాడి కడుపులో ఉన్నది ఆకలి ఒకటే, ఆ ఆకలిని తీర్చే బాధ్యత నీది, నువ్వు అది చేయకుండా నువ్వు ప్రార్థించాలి, నువ్వు ఇది చేయాలి అంటే నీ దగ్గరికి ఎవరు రాడని భగవంతుడు చెప్తాడంట. సో ఇట్లాగా నవ్వొస్తుంది మనకి.
స్వామి ఒక్కరే అలాగూ అందరినీ ఉన్న వాళ్ళని ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయగలరు.
అవును,
కానీ స్వామి దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది కూడా అదే.
అంతే,
ఇంతకాలం స్వామి మనతో గడిపినందుకు ఇది గనక నేర్చుకోగలిగితే ఇంకా మనం ఆయన మనల్ని పిలిచినట్టు నిజంగానే ప్రేమ స్వరూపుల కింద మారిపోతామేమో. యాక్సెప్టెన్స్ అనేది ఇప్పుడు మనం ఇప్పుడే ఒక నాటిక విన్నాం గణేష్, చిన్న బ్రదర్స్ ఇద్దరు అన్నదమ్ములు, పాపం అన్ఫార్చునేట్లీ తమ్ముడికి చిన్న లోపం ఉంది, అందుకనే అతను ఆడుకోవడానికి వెళ్తే స్నేహితులు ఎక్కిరిస్తారనే భయంతో అన్న నేను వాడి నాటకి తీసుకెళ్ళను అని చెప్తున్నాడు. తల్లి తండ్రి ఏదో నచ్చ చెప్పడానికి ట్రై చేశారు. ఆ నాటకం వింటూ ఉంటే నాకు అనిపించింది, అన్నకి వాడి తమ్ముడి మీద ప్రేమ లేదా? ఉంది, ఫ్యామిలీ అంటే అదే కదా, తల్లి తండ్రి కొడుకు కూతురు అందరు, అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెళ్ళు ఎలా ఉన్నా, వాళ్ళు మనల్ని మాట అన్నా లేదు, మనకంటే వాళ్ళ మెంటాలిటీ డిఫరెంట్ గా ఉన్నా కూడా మనం వాళ్ళని ప్రేమిస్తాం. ప్రేమ అనేది లేకుండా ఉండదు, ప్రతి మనిషికి ప్రేమ ఉంటుంది. మీరు చెప్పినట్టు మనం ప్రేమ స్వరూపులమే అన్నప్పుడు మన లోపల ప్రేమ ఉంటుంది, కానీ అది అతను ఎక్స్ప్రెస్ చేసే విధానం చూసారా. ఇంట్లో అంతా నేను మానే చూసుకుంటా, బయటికి మత్తుకు వాడిని తీసుకెళ్ళను. ఎందుకు తీసుకెళ్ళవు, నాకు నామోషిగా ఉంటుంది, నాకు చిన్నతనంగా ఉంటుంది. ఎందుకు, ఉన్న వాడిని ఉన్నట్టుగా యాక్సెప్ట్ చేయలేకపోతున్నందుకు. నా తమ్ముడికి దురదృష్టవశాత్తు ఇలా జరిగింది, అయినా పర్వాలా, వాడికి నేనున్నాను, వాడు చేయలేని పనులకి నేను సహాయం చేస్తాను, వాడిని నేను తీసుకెళ్తాను అనే యాక్సెప్టెన్స్ కనుక ఆ పిల్లవాడికి ఉన్నట్టయితే ఆ ప్రేమ ఇంకా ఎంత బయటికి ఎంత బాగా ఎక్స్ప్రెస్ చేయగలడో ఆలోచించండి, ఎంత బహిర్గతం అవుతుందో ఆలోచించండి. ఇలాగే ఈ పిల్లలిద్దరూ పెరిగితే కొన్నేళ్ల తర్వాత తమ్ముడికి ఏమనిపిస్తుంది, అయ్యో మా అన్నకి నేనంటే ఇష్టం లేదు అనే డెసిషన్కి వచ్చేస్తాడు. అతనికి వీడి మీద అన్నకి తమ్ముడి మీద ఉన్న ప్రేమంతా వృధా అయిపోయినట్టేనా అక్కడ? సో ప్రేమ ఉండగలగడం ఉండడం ఎనీవే అది బై డిఫాల్ట్ అని మనం అనుకుంటున్నాము, అంటే మనం అర్థం చేసుకున్నాము ఉంటుంది అందరికీ అని. కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చెయ్యాల్సినప్పుడు చెయ్యాల్సిన విధంగా చెయ్యగలగాలి. అది ఎప్పుడు వస్తుంది మనకి? మనం దాని వాళ్ళ ఎదుటి మనిషిని కంప్లీట్ గా యాక్సెప్ట్ చేయగలిగినప్పుడు. యాక్సెప్టెన్స్ లీడ్స్ టు ఎక్స్ప్రెషన్ ఆఫ్ లవ్.
సో మీరు ఇది చెప్తుంటే రీసెంట్ గా ఒక మంచి బుక్ చదివాను నేను, అది సత్యసఖ అబ్దుల్ రజాక్ కోర్బు అని ఒక ముస్లిం భక్తుడు, ఆయన షోలాపూర్ నుంచి స్వామి దగ్గరికి వచ్చాడనమాట. ఆయన జీవితం చాలా కష్టంగా ప్రారంభమైంది, చిన్నప్పుడు ఎన్నో కష్టాలు పడి పైకొచ్చి మంచి ఇంటెలిజెన్స్ ఉన్నది అబ్బాయికి, బ్యాక్గ్రౌండ్ బాగోక పాపం కష్టపడి పైకొచ్చాడు. ఆయనకు ఒక చెడు అలవాటు ఉండేది, స్మోకింగ్. అది రెసిస్ట్ చేసుకోలేనంత ఎక్కువ అనమాట ఆయనకి. ఒక ఒక 2 గంటలు స్మోకింగ్ చేయకపోతే ఆయన ఉండలేడు. అట్లాంటిది స్వామి దగ్గరికి వచ్చాడు ఆయన. స్వామి దయవల్ల హీ వాజ్ హ్యాండ్ పిక్డ్ బై స్వామి టు బికమ్ అ ఫ్యాకల్టీ మెంబర్. అప్పట్లో 80s లోని ఒక వన్ ఆఫ్ ది మేనేజ్మెంట్ సబ్జెక్ట్స్ కి ఆయన ఫ్యాకల్టీగా అయ్యాడనమాట. ఒక ట్రిప్ లో స్వామి ఆయనకి రౌండ్ బ్లాక్ లోనో ఎక్కడో అకామిడేషన్ దొరికింది. ఆయనకి లోపలికి వెళ్లాడు, ఎంతకీ పాపం స్మోక్ చేయాలన్న తపన ఎక్కువైపోయింది అనమాట, ఆపుకోలేకపోయాడు. అప్పుడప్పుడు మందిరం బయటికి వెళ్లి స్మోక్ చేసి లోపలికి వచ్చేసేవాడు అనమాట. కానీ ఈసారి అలా జరగలేదు, ఏదో పరిస్థితి వల్ల లోపలికి బయటికి వెళ్లలేకపోయాడు ఆయన. సో ఆ పరిస్థితిలో తలుపు వేసేసుకుని సిగరెట్ బాత్రూమ్ లోకి వెళ్లి కాల్చాడంట.
ఆశ్రమం
లోపలే. అండ్ ఆయన పుస్తకంలో రాస్తున్నాడు, అస్తూ భయపడ్డాడంట. ఒకవేపు అరే తప్పు చేస్తున్నాను అని భయపడ్డాడు, కానీ ఆ టెంప్టేషన్ ని ఆపుకోలేకపోయాడు. వెంటనే ఇలా స్మోకింగ్ అయిపోయింది, బాత్రూమ్ నుంచి బయటకు వచ్చాడు. ఒక తలుపు శబ్దం ఎవరో నాక్ చేసినట్టు వినిపించింది. వినిపిస్తే ఒక సేవాదళ మెంబర్ వచ్చి, ఇలా కుటుంబరావు గారు మిమ్మల్ని ఇమీడియట్ గా రమ్మంటున్నారు అని చెప్తే వెళ్లారంట. ఆయన వెళ్తే స్వామి మీకు మెసేజ్ పంపించారు, ఇమీడియట్ గా మీరు రూమ్ ఖాళీ చేసి వెళ్ళిపోవాలి అన్నారు. అప్పుడు ఆయనకి బెంగ పుట్టుకుంది, ఇంకా స్వామి నన్ను క్షమించేది లేదు, నేను అతి ఘోరమైన పాపం చేశాను, ఆశ్రమంలో ఇట్లాంటి చెడ్డ పని చేశాను అని అనుకున్నాడట. వచ్చాడంట, లగేజ్ పట్టుకుని అకామిడేషన్ ఆఫీస్ దగ్గర ఉన్నారు. ఉంటే కుటుంబరావు గారు వచ్చి ఆయనకి చెప్పారు, స్వామి మీకు మీ ఇంటి దాకా వెళ్ళటానికి అన్ని అరేంజ్మెంట్స్ చేసేసారు అన్నారంట. అప్పుడు ఆయనకి ఏమి అర్థం కాలేదు. అర్థం కాకపోయేసరికి ఒక కార్ వచ్చిందంట అకామిడేషన్ ఆఫీస్ దగ్గరికి. ఒక జర్మన్ కపుల్ బెంగళూరు వెళ్తున్నారట. సో ఈయన్ని కూడా ఆ కార్లో తీసుకెళ్ళడానికి వాళ్ళు రెడీ అయ్యారు. సో వెళ్లారు, డైరెక్ట్ గా బెంగళూరు రైల్వే స్టేషన్ లో దింపారు ఆయన్ని. అప్పుడు ఆయన ఆలోచన స్టార్ట్ అయింది, స్వామి అవతార పురుషుడా లేకపోతే మాతృమూర్త అని. అవతార పురుషుడైతే ఇట్లా చేసి ఉండేవాడు కాదు, ఎందుకంటే దుష్ట సంహారమే ఆయన లక్ష్యం. స్వామి అమితంగా అందరినీ ప్రేమించే తల్లిగా ఆయన కొలిచాడు. మనసులో ఆ భావం మొదలైంది ఆయనకి. అప్పుడు అనిపించింది, అరే నేను ఇంత పెద్ద తప్పు చేసినా సరే స్వామి ఇన్ని అరేంజ్మెంట్స్ చేసి నాకు పంపిస్తున్నారు కదా ఇంటికి జాగ్రత్తగా రీచ్ అవ్వడానికి, స్వామి దివ్యమైన మాతృమూర్తి అని ఏమాత్రం సందేహం లేదు. అండ్ నెక్స్ట్ టైం కూడా స్వామి దగ్గరికి వచ్చాడు, స్వామి యాజ్ ఇట్ ఈస్ యాక్సెప్ట్ చేశారు ఆయన్ని. అప్పటి నుంచి ఆ సిగరెట్ తాగాలి అన్న ఆలోచన ఆయనకి తగ్గిపోయింది, ఆ అలవాటు మానుకున్నాడు ఆయన. చూసారా, మనిషిలో మార్పు రావడానికి మొట్టమొదటిగా యాక్సెప్టెన్స్, ప్రేమ అనేది ఇంపార్టెంట్. లేకపోతే ప్రేమతో చేయలేని పని ఇంకేది చేయలేదు.
ఈ ప్రపంచంలో ప్రేమ సాధించలేనిది ఏది సాధించలేదు. ఎటువంటి పవర్ ఉన్నా కూడా దానికి సాధ్యం కానిది ప్రేమకి సాధ్యం అవుతుంది. యాక్సెప్టెన్స్ అంటే గణేష్ ఒకసారి ఆలోచిద్దాము, స్వామి తన దగ్గరికి వచ్చిన వాళ్ళని అందరిలో, మనందరిలో ఏదో ఒక లోపం ఉంటుంది, ఎక్కడో అక్కడ మనకి షార్ట్ కమింగ్స్ ఫ్లాస్ ఉంటాయి, మనుషులం కదా. మరి స్వామి నా దగ్గరకు వచ్చి, చూడు నీలో ఈ లోపం ఉంది, నెక్స్ట్ టైం నువ్వు వచ్చేసరికి ఇది సరిదిద్దుకుంటేనే నువ్వు రా అంటే నేను రాలేనేమో అసలు. అలాగూ స్వామి ఏ ఒక్కసారి ఏ ఒక్కరితోనూ అలా అన్నా అసలు దాఖలానే లేదు. ఎన్ని ఏళ్లైనా ఆయన ఓర్పుతో ప్రేమిస్తూ వెయిట్ చేస్తూనే ఉంటారు. కానీ ట్రాన్స్ఫార్మేషన్ అనేది స్వామి మన పర్సనల్ చాయిస్ కు వదిలేస్తారు. బంగారు నువ్వు తొందరగా ట్రాన్స్ఫార్మ్ అయితే నా దగ్గరికి కొద్దిగా కొంచెం దగ్గరగా రాగలవు అని ఒక్కటి చెప్పి మటుకు వదిలేస్తారు. సో ఎంత దగ్గరగా స్వామికి నేను వెళ్ళాలి, ఎంత త్వరగా వెళ్ళాలి అనేది నా చాయిస్. అందులో స్వామి మనకి ఆ చాయిస్ ఇస్తున్నారు చూడండి. అంత ప్రేమ ఉండి మనం మారాలని అంత కోరిక కూడా స్వామికి ఉండి కూడా, భగవంతుడు అయి ఉండి కూడా, ఇలా చిటికి వేసి చేయగలిగే కెపాసిటీ ఉండి కూడా మనకి ఇంకా ఆ చాయిస్ మనకే వదిలేశారు. సో ట్రాన్స్ఫర్మేషన్ ఈజ్ యువర్ జాబ్, యువర్ చాయిస్. నిన్ను ప్రేమించడం మటుకే నా పని అంటారు స్వామి.
అండ్ ఇంకొకటి, ఈ ప్రేమలో చాలా ఇంపార్టెంట్, ఎవరినన్నా మనం మనస్ఫూర్తిగా ప్రేమించినప్పుడు వీ షుడ్ నాట్ ఎక్స్పెక్ట్ ఎనీథింగ్ ఇన్ రిటర్న్. అప్పుడప్పుడు మనం ఘోరమైన తప్పు ఒకటి చేస్తుంటాం. ఏంటంటే, సరే మనం ఎదుటి వారిని ప్రేమిస్తున్నాము, అవతల వాడు మనల్ని ప్రేమించాలని అనుకుంటాము, అనుకోవడంతో పాటు మనకెలా కావాలో అలాగే ప్రేమించాలనుకుంటాం. అది అంతకైనా ఘోరమైనది.
అవును, ఎందుకంటే ఇప్పుడు మనం అనుకున్నట్టు ఏ ఇద్దరు ఒక రకంగా ఆలోచించలేదు. అలాంటప్పుడు ఏ ఇద్దరు ఒక రకంగా వ్యక్తపరచలేరు. నేను ఇప్పుడు మా అమ్మాయి ఉంది, మా తల్లిగా నేను నన్ను ప్రేమిస్తాను, అది బై యూనో నాచురల్ అది. కానీ నేను తను ఎలా ప్రేమిస్తున్నానో తను కూడా నన్ను అదే విధంగా ప్రేమించాలి అనుకుంటే అది కుదరదు. తనకి తెలిసినట్టు తను నన్ను ప్రేమిస్తుంది కదా, అది మన అది ఎవరి పర్సనల్ చాయిస్. అది మనకి చాలా చిన్నప్పటి నుంచి అలవాటు అవుతుంది గణేష్, మనం దాన్ని మర్చిపోతాం. అంటే ఇప్పుడు చూడండి, తల్లి తండ్రి ఉన్నారు, తల్లి ఇద్దరు సమానంగా ప్రేమిస్తారు. తండ్రి ప్రేమ ఏమైనా తక్కువ? ఎంతో కష్టపడి పాపం పనిచేసి కుటుంబాన్ని పోషించి మనకు కావాల్సిన కంఫర్ట్స్ అన్ని అందించి అడిగినా అడగకపోయినా తెచ్చిపెట్టి ఇదంతా తండ్రి చేస్తూనే ఉంటారు. జీవితం ఖర్చు పెడతారు ఆయన తన బిడ్డల కోసం. సో తండ్రి ప్రేమ ఏ రకంగానూ తక్కువ కాదు. అయినా కూడా తల్లి ఎక్స్ప్రెస్ చేసే విధానం వేరు, తండ్రి ఎక్స్ప్రెస్ చేసే విధానం వేరు. దెబ్బ తగిలితే తల్లి అయ్యో ఆ బాబు దెబ్బ తగిలిందా అని దగ్గరికి తీసుకుని కూర్చోబెట్టుకుని కట్టుకట్టి ఇవన్నీ చేస్తారు. అదే తండ్రి ఆఫీస్కి వెళ్ళిపోతాడు కానీ ఆయన మనసు ఇక్కడే ఉంటుంది. రెండుసార్లు ఫోన్ చేసి ఎలా ఉంది ఏంటి అని కనుక్కుని జాగ్రత్త పడుతూ ఉంటారు. ఇంకొకసారి ఆ దెబ్బ తగలకుండా ఎందుకు తగిలిందో చూసి కుర్రవాణ్ణి మందలు ఇస్తారు, చూడు నువ్వు ఇలా చేయబట్టి దెబ్బ తగిలింది, ఇంకొకసారి అలా చేయి. అది కూడా ప్రేమతోనే, అది ఆయన వ్యక్తపరిచే విధానం. తల్లి కూర్చోబెట్టి మందు రాయడం ఆవిడ వ్యక్తపరిచే విధానం. ఇవన్నీ మనం చూస్తూ కూడా చూస్తూనే పెరుగుతాం, కానీ లైఫ్ లో అది అప్లై చేసే టైం వచ్చేసరికి మర్చిపోతున్నాం.
మీరు ఇప్పుడు పేరెంట్స్ సంగతి చెప్తుంటే అనిపించింది, పేరెంట్స్ పెద్దవాళ్ళు అవుతున్న కొద్దీ మనం కూడా పెద్దవాళ్ళం అవుతున్నాం, కానీ ఎందుకు ఒక దగ్గర పేరెంట్స్ మనం చెప్పినట్టు ఉండటం లేదు అన్న ఒక అహంభావం మనలో మొదలైపోతుంది. అప్పుడు వి స్టాప్ యాక్సెప్టింగ్ దెమ్. అది మనం ఎప్పుడైతే తగ్గించుకుంటామో మన లైఫ్ చాలా స్మూత్ గా నడుస్తుంది. ఎందుకంటే స్వామి అంటారు, లవ్ ఇస్ ఇట్స్ ఓన్ రివార్డ్ బై ఇట్ సెల్ఫ్. మనం ప్రేమించగలగడం, ఒక పర్సన్ ని ప్రేమించగలగడం అనేది అదొక అదృష్టం. ఎందుకంటే మనలో ఉన్నది బయటికి తీసుకొస్తున్నాం, అది భగవంతుడు ఇచ్చిన వరమే అనుకోవాలి.
గణేష్, ఒక మంచి సింగర్ ఉన్నారనుకోండి, ఆయనకి బాగా పాడగలరు, ఆయన ఎంతో బాగా పాడి అది విని నలుగురు సంతోషిస్తే ఆయనకున్న టాలెంట్ ని, స్కిల్ ని, ఆయనకి ఉన్న ఆ పాడే శక్తిని బయటికి ఎక్స్ప్రెస్ చేసుకున్నట్టు, దాన్ని కరెక్ట్ గా ఉపయోగపెట్టుకున్నట్టు, అవునా కదా? మరి మనందరిలో ఇంత ప్రేమ నిండిపోయి ఉంది, దాన్ని బయటికి ఎక్స్ప్రెస్ చేసే అవకాశం వాళ్ళు మనకి ఇచ్చినందుకు వాళ్ళకి మనం గ్రేట్ఫుల్ గా ఉండాలి, థ్యాంక్ఫుల్ గా ఉండాలి. అంతేగాని అవకాశము వాళ్లే ఇవ్వాలి. మళ్ళీ వాళ్ళు మనల్ని ప్రేమించాలి కూడా అనుకుంటే అది కొద్దిగా స్వార్థమేమో మరి. సో ఆ ప్రేమని వ్యక్తపరచగలిగే అవకాశం, ప్రేమించగలిగే అవకాశం దొరకడమే చాలా గొప్ప వరం. ఆ తర్వాత ఏది దొరికినా అది బోనస్ అని అనుకోవాలి.
అంతే. అండ్ ఇంకొకటి, మనం ఎప్పుడు ఏ ఎక్స్పెక్టేషన్ తో ఉంటామంటే బయటికి కనిపించేదే కరెక్ట్ అని అనుకుంటాం, కానీ స్వామి చెప్తారు, హీ హిమ్సెల్ఫ్ ఇస్ అన్ ఎగ్జాంపుల్. నాకు బాహ్యంగా చూసేది కాదు ఇంపార్టెంట్, మీ భావం ఇంపార్టెంట్ అని చెప్తారు. నేను బాహ్య ప్రియుణ్ణి కాదు భావ ప్రియుణ్ణి అంటారు. సో మనసులో ఏ భావంతో ఎవరు ఏం చేస్తారో ఏం తెలుసు మనకి. సో అది ప్రేమతోనే అయి ఉండొచ్చు. సో ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మనం ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకుందాం మనం ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు. ఎందుకంటే ప్రేమ గురించి ఇంతకన్నా మనం ఎక్కువ మాట్లాడలేము, బికాస్ మనం ఆ ప్రాసెస్ లో ఉన్నాము, దీన్ని డెవలప్ చేసుకునే ప్రాసెస్ లో.
ఇంత మాట్లాడడమే
ఎక్కువ ఎక్కువ. మరి ఈ లాస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే, స్వామి 1960 సంవత్సరంలో కల్పగిరి అని ఒక డెకాయిట్. అతను చాలా మర్డరర్. అతను తప్పించుకొని అన్ని చోట్ల ఇక్కడ అక్కడ తిరిగి దాక్కుని పోలీసులకి కనిపించకుండా చివరికి ఒక సాధు వేషం వేసుకుని పుట్టపరుతొస్తారంట. స్వామి అతన్ని ఇంటర్వ్యూకి పిలిచంగానే స్వామి అతని రియల్ లైఫ్ ని అలాగా ఒక సినిమా చూపించినట్టు మొత్తం చెప్తారు. అప్పుడు ఇతనికి చాలా బెంగ పట్టుకుంటుంది. అరే స్వామి వెళ్ళి ఇంకా పోలీసులకి చెప్తారేమో అన్న ఆలోచన వచ్చిందండి. అప్పుడు స్వామి ఆయనకి ఏం చెప్తారు చూడండి, ఆ దొంగను కూడా సేమ్ వేగా యాక్సెప్ట్ చేశారు స్వామి. మనుషులకి ఏ విధంగా అయితే ఇంటర్వ్యూ ఇస్తారో దొంగకు కూడా అలాగే ఇంటర్వ్యూ ఇచ్చారు స్వామి. చెప్పి చెప్పారట, నువ్వు వెళ్ళి పోలీసులకి సరెండర్ అయిపో, నీ తప్పును నువ్వు ఒప్పుకో, ఆ తర్వాత నేను చూసుకుంటాను, నేను నీకు ఒక స్ఫటిక మాలతో నేను బ్లెస్ చేస్తాను, నేను తప్పకుండా అని చెప్పి చెప్తారట. వెళ్తాడు కల్పగిరి, వెళ్ళి ఇట్లాగా జైలర్ దగ్గరికి వెళ్ళి నేను ఇట్లా తప్పు చేశాను, సరెండర్ అయిపోతున్నాను అని చెప్పాడంట. అప్పటి నుంచి ఎంత మనసులో ట్రాన్స్ఫర్ అసలు అవుతుందా లేదా అన్న ఆలోచన అందరికీ ఉంటుంది. కానీ కల్పగిరికి అలా రాలేదంట, ఎందుకంటే సాక్షాత్తు భగవంతుడు నా హిస్టరీ తెలిసినవాడు కాబట్టి తప్పకుండా నాకు సాయం చేస్తాడని. జైల్లోకి వెళ్లిన తర్వాత స్వామి జైల్లో ఉన్న ప్రిజనర్స్ అందరికీ లెటర్స్ రాసేవారట. అదే కాదు, రివర్స్ లో ఈ ప్రిజనర్స్ అందరూ కూడా స్వామికి లెటర్స్ రాసేవారంట. సో ఇట్లాగా మేము చాలా పాపాలు చేశాము, మమ్మల్ని క్షమించండి, ఇది అది అని చేసేవారట. ఒకసారి ఒక వన్ పర్టికులర్ ప్రిజనర్ కి ఉరిశిక్ష వచ్చేంత లెవెల్ కి వెళ్ళాడనమాట. కానీ కల్పగిరి అతనికి ధైర్యం చెప్పి, నువ్వు నిత్య జీవితంలో చేస్తున్న ఈ పనులు మంచి భక్తిభావంతో చేసుకోవడం ప్రారంభించు, భగవంతుడికి అర్పితం గావిస్తూ చెయ్యి, అప్పుడు ఆటోమేటిక్ గా ఆ నూజ్ అనేది నీకు జపమాలగా తయారైపోతుంది అని అతనికి చెప్తాడట.
ఉరితాడు
జపమాలగా అయిపోతుంది అన్నాడట. అవుతుంది, టైం పాసెస్ భజనలు అవుతూ ఉంటాయంట జైల్లోని. ఈ కల్పగిరి మంచి ప్రవర్తనతో తను వచ్చి బయటకు వస్తాడు. వింత ఏంటంటే ఆ ప్రిజనర్ కి ఉరిశిక్ష తప్పుతుంది, తప్పి మారుతాడు. స్వామి దగ్గరికి తిరిగి కల్పగిరి వచ్చినప్పుడు, నేను నీకు ప్రామిస్ చేశాను కదా ఇస్తానని అని చెప్పి ఒక జపమాల ఇస్తారంట. చూసారా, ఆ యాక్సెప్టెన్స్ స్వామిలో ఉన్నది కాబట్టి ఆ ప్రేమ వల్ల ఇంతటి క్రూరమైన వాడు కూడా మంచి మనిషిగా తయారవ్వగలిగాడు. మీకు ఇంకొక స్వామి గురించి అలా చెప్తూ ఉంటే చెప్పాలనిపిస్తూ ఉంటుంది. ఒకసారి లంబాడే వాళ్ళు కొంతమంది స్వామి దగ్గరికి ప్రశాంతి లేని దర్శనం చేసుకోవడానికి వచ్చారట. ఇది ఫిజికల్ ఆస్పెక్ట్ లో చెప్తున్నాను మీకు. వస్తే విలేజ్ సైడ్ ఉన్న వాళ్ళు కొంచెం ఒక రకమైనటువంటి వాసన వాళ్ళ దగ్గర నుంచి వస్తుంది. సో స్వామి ఒకసారి ఇమాజిన్ చేయండి, క్లోజ్డ్ రూమ్ లో స్వామి వాళ్ళందరితో ఒక 20-30 మంది ఉన్నారు. అక్కడ వాళ్ళందరినీ లోపలికి ఇంటర్వ్యూ రూమ్ తీసుకెళ్లి స్వామి ఒక గంటన్నర స్పెండ్ చేసుకుని బయటకు వచ్చారట. అనిల్ కుమార్ గారి చూశారు, స్వామి దగ్గరికి వెళ్ళారు. స్వామి, ఇంత వాసనని మీరు ఎట్లా భరించారంటే, వాళ్లకు నా మీద ఉన్న ప్రేమ నన్ను అలాగ ఉండేటట్టు చేసింది, ఆ ప్రేమ నన్ను దాన్ని కట్టిపడేసిందని చెప్పారట. ఇది దీంతో తెలుస్తుంది మనకి స్వామి ఎంత యాక్సెప్ట్ చేస్తారో మన మనిషిని. యాజ్ ఇట్ ఈజ్ స్వామి యాక్సెప్ట్స్. ఇదే కాకుండా పాత రోజుల్లో చాలా మంది సిగరెట్ బయట కాల్చుకుని మందిరంలోకి వచ్చే కొంతమంది మరి ఆపుకోలేని వాళ్ళు అలాగ ఉంటారు. స్వామి వాళ్ళని ఇంటర్వ్యూలకు పిలిచేవారట. పిలిచి పాపం ఎంతో సఫకేటింగ్ గా ఉండేదట స్వామికి వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు. ఒకసారి ఇంకా భరించలేనంతగా అయిపోయి స్వామి బాత్రూమ్ లోకి వెళ్ళి మొత్తం అంతా వామిట్ చేసేసుకున్నారట. చూడండి ఆ లెవెల్ దాకా. సో మనం ఎంత భగవంతుడి గురించి ఆలోచించాలి, ఎదుటి మనిషి గురించి మనం ఎంత ఆలోచించాలో స్వామి ఈ విధంగా చెప్తున్నారు. మరి ఈ కార్యక్రమాన్ని ముగించే ముందు ఆ యాక్సెప్టెన్స్, ఎదుటి మనిషిని ఎలా ఉన్నాడో అలా యాక్సెప్ట్ చేసే ధైర్యాన్ని ఆ స్తోమతని మనకి ఇమ్మని స్వామిని మనసారా ప్రార్థిద్దాం. ఎందుకంటే మీరు చెప్పారు కదా, వెన్ యూ టెండ్ టు ప్రాక్టీస్
ప్రిటెండ్ టు బి గాడ్.
ప్రిటెండ్ టు బి గాడ్, నేను మర్చిపోయినది, మీరు చెప్పండి అక్క. అది
ప్రిటెండ్ టు బి గాడ్, దెన్ వి టెండ్ టు థింక్ లైక్ గాడ్ అండ్ వి ఎండ్ అప్ బీయింగ్ గాడ్. అని మనం స్వామిలాగా ఉండడానికి ప్రయత్నం చేస్తే భగవంతుడు అందరినీ ప్రేమిస్తాడు, అందరికీ మంచి చేస్తాడు. స్వామిలాగా ఉండాలంటే మనం కూడా అదే చేయాలి. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ అంటే అక్కడ డీడ్ అన్నమాట, కర్మ జరుగుతుంది. నెక్స్ట్ 10 థింక్ లైక్ గాడ్, స్వామిలాగా మాట్లాడాలి, స్వామిలాగా పనిచేయాలి. రెండోది 10 థింక్ లైక్ గాడ్, స్వామిలాగా ఆలోచించగలగాలి.
ఆ సిచ్యువేషన్ లో
ఇలాంటి సిచ్యువేషన్ లో స్వామి అయితే ఏం చేస్తారు, స్వామి అయితే ఎలా మాట్లాడతారు, స్వామి ఎలా ఆలోచిస్తారు అని అనే ఆలోచన వస్తే ఆయనే గైడ్ చేస్తారు. మనం చేయగలిగింది చేసేది ఏం అక్కర్లేదు, ఆ ఆలోచన పెట్టుకుంటే చాలు, ఆయనే గైడ్ చేస్తారు. దెన్ యూ ఎండ్ అప్ బీయింగ్ గాడ్, చివరికి భగవంతుడిని చేరుకోగలం ఇలా చేస్తే అని ఒక చిన్న ఎనాలజీ అన్నమాట.
మరి ఇంతటితో ఈనాటి కార్యక్రమాన్ని ముగిద్దాం. ఈనాటి నాటకంలో పాత్రధారులు శ్రీ ఎన్ రామ్మోహన్, శ్రీ బి అక్షత్ రెడ్డి, శ్రీ మనోజ్ కుమార్, శ్రీమతి ఏ రూప, శ్రీ డి ధ్రువ, శ్రీ రామ్మోహన్ నాగవెల్లి. ఇప్పుడు మనం దేవీ నవరాత్రులలో ఈనాటి అవతారం గురించి శ్రీ చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారు ఇచ్చే ప్రవచనాన్ని విందాం. ఏలూరు వాస్తవ్యులైన వీరు 12 సంవత్సరాలు శ్రీ సత్యసాయి సేవా సంస్థలలో ధార్మిక గ్రంథాలు, సత్యసాయి తత్వంపై కూడా ప్రవచనాలు ఇచ్చి ఉన్నారు. ఏలూరు చింతలపాడు బాపిరాజు కళాశాలలో లెక్చరర్గా పనిచేసిన శివరామకృష్ణ శర్మ గారు తదుపరి మచిలీపట్నంలో ఆంధ్రజాతీయ కళాశాలలో రీడర్గా పనిచేశారు. ఈయన కృష్ణ యజుర్వేదాన్ని బ్రహ్మశ్రీ ఘంటికోట సుబ్రహ్మణ్య శాస్త్రి గారి వద్ద శిక్షణ పొంది బాగా అధ్యయనం చేసి ఉన్నారు. అంతేకాక సంస్కృత వ్యాకరణ శాస్త్రం, అద్వైత వేదాంత శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం కూడా అధ్యయనం చేసి ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంచే ఉత్తమ అధ్యాపక బహుమానం, పుష్పగిరి సంస్థానం వారిచే విద్యాలంకార బిరుదు, ఏలూరులోని ఫైన్ ఆర్ట్స్ అకాడమీ వారిచే పరిశోధనా ప్రవణ బిరుదులను ఈయన పొంది ఉన్నారు. మరి ఈనాటి దేవీ అవతారం గురించి చిర్రావూరి శివరామకృష్ణ శర్మ గారు మాటల్లో విందామా.
భగవాన్ సత్యసాయిబాబా వారి దివ్య చరణాలకు ప్రణామాలు. సాయి రేడియో శ్రోతలకు దసరా శుభాకాంక్షలు. ఇప్పుడు మనం భువనేశ్వరి మహాత్మ్యం గురించి చెప్పుకుంటున్నాం. పితః కుతః సముత్పన్నం బ్రహ్మాండమఖిలం విభో, భవత్కృతేన వా సమ్యకు కిం వా విష్ణుకృతం త్యదం. ఒకప్పుడు నారదుడు బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్లి కొన్ని ప్రశ్నలు వేశాడు. తండ్రి, ఈ బ్రహ్మాండం ఎలా పుట్టింది? నువ్వు దీన్ని తయారు చేశావా? విష్ణుమూర్తి తయారు చేశాడా? రుద్రుడు నిర్మించాడా? ఎవరిని ఆరాధించాలి? అందరికంటే గొప్పవాళ్లెవరు? ఇదంతా నాకు వివరంగా చెప్పవలసింది. ఈ సంసారం దుఃఖసాగరం కనుక దీంట్లో మనం చేయవలసిన పని కర్తవ్యం తెలియకపోతే మనసుకు అశాంతిగా ఉంటుంది. ఏది ఉత్తమమైన సాధనం తెలుసుకుంటే దాన్ని అవలంబించవచ్చు. మనస్సు ఒకచోట స్థిరంగా ఉండదు కనుక ఎవరిని స్మరించాలి, ఎవరిని అర్చించాలి ఇది తెలుసుకోవాలి, నాకు చెప్పవలసింది అని అడిగాడు ఆయన. అడిగితే బ్రహ్మదేవుడు సమాధానం చెప్పాడు. నువ్వు చాలా క్లిష్టమైన ప్రశ్న అడిగావు, ఇది సామాన్యులు తెలుసుకోలేరు. సంసారంలో రాగం కలవాళ్లు ఈ విషయాన్ని తెలుసుకోలేరు, విరక్తులైన వాళ్లు సాధన చేసేవాళ్లు తెలుసుకుంటారు. దీనికి ఒక వృత్తాంతం చెప్తాను విను. పూర్వం ఒకప్పుడు ఈ మొత్తం విశ్వం అంతా ఒకే సముద్రంగా ఉండిపోయింది. అప్పుడు ఈ చెట్లు, చేమలు, మనుషులు, పశువులు, పక్షులు యావరూ లేరు. అటువంటి సమయంలో నేను ఈ బ్రహ్మాండం అనే కమలా నుండి నేను ఆవిర్భవించాను. అప్పుడు సూర్యుడు, చంద్రుడు, వృక్షాలు ఏమీ కనబట్టలేదు. అటువంటి సమయంలో నేను కమలంలో ఉన్నాను. అప్పుడే ఇద్దరు రాక్షసులు వచ్చారు. ఈ గాథ ఇంతకు ముందు మీరు వినడం జరిగింది, మధువు కైటభులు అనేటువంటి రాక్షసులు వచ్చారు అని. అప్పుడు యోగమాయ యొక్క అనుగ్రహం వలన విష్ణుమూర్తి నిద్ర నుంచి మెళుకూర పొందడం, విష్ణుమూర్తి వాళ్లతో యుద్ధించేసి వాళ్ళని సంహారం చేయడం జరిగింది. ఈ సంహారం చేసిన తరువాత ఏ యోగమాయను బ్రహ్మదేవుడు ప్రార్థించాడో ఆ మాయ ఎదురుగుండా కనబడింది. అతి సుందరమైన రూపంతో కనబడింది. కనబడితే ఆ తల్లిని వీళ్ళు చూశారు. అన్నారు, అమ్మా నీ యొక్క అనుగ్రహం వలన మాకు మేలు కలిగింది అని చెప్పని. అంటే అప్పుడు ఆమె అన్నది, నీకు అద్భుతం చూపిస్తాను నాతో రండి అన్నది. ఎదురుగుండా ఓ పెద్ద విమానం ఉన్నది, ఆ విమానాన్ని మీరు అధిష్ఠించండి అన్నది. వాళ్ళు ముగ్గురు దానిపై ఎక్కారు. ఎక్కిన తర్వాత ఆమె అలా చూసేటప్పటికే ఆమె సంకల్పశక్తి వలన ఆ విమానం బయలుదేరింది. విమానం వెళుతున్నది, వేగంగా వెళుతున్నది. ఇలాగా వెళుతుంటే ఆమెంది, అక్కడంతా మహాసముద్రం కదా, అలాంటిది కొంత దూరం వెళ్లేటప్పటికి అక్కడ వృక్షాలు కనబడ్డాయి. పళ్లతో కోకిలలు కిలకిల ధ్వనులు చేస్తున్నాయి. అలాగే బ్రహ్మాండమైన పర్వతాలు, వనాలు, అదంతా చూస్తే ఓ దివ్యమైన లోకంలా ఉన్నది. వాళ్ళు గుర్తించారు, అది స్వర్గలోకము. అరే మొత్తం అంతా సముద్రంలో మునిగిపోయింది అనుకుంటే ఈ స్వర్గం ఎక్కడి నుంచి వచ్చింది? ఇంకొంత దూరం వెడితే అక్కడ నందనవనం ఉన్నది. ఆ నందనవనంలో పారిజాతం, అలాగే నాలుగు దంతాలు కలిగిన ఐరావతం, మేనకా మొదలైన అప్సరసలు, విద్యాధరులు అందరూ కనపడుతున్నారు. కొంతసేపటికి శచీదేవితో కూడిన దేవేంద్రుడు కూడా కనబడ్డాడు. అంతేకాదు యముడు, సూర్యుడు, అగ్నిదేవుడు వీళ్ళందరూ కనపడుతున్నారు. వెళ్ళిపోతుంది, అతివేగంగా వెళ్ళిపోతున్నది. కొంత దూరం వెళ్ళాక బ్రహ్మలోకం వచ్చింది. ఇప్పుడిక్కడ విమానంలో బ్రహ్మదేవుడు, విష్ణుమూర్తి, రుద్రుడు ముగ్గురున్నారు. ఇప్పుడు ముగ్గురుంటే ఇప్పుడు బ్రహ్మలోకం కనబడింది. ఈ బ్రహ్మలోకం సకల దేవతల చేత నమస్కరింపబడేటువంటిది. బ్రహ్మని చూసి విష్ణుమూర్తి, శివుడు ఆశ్చర్యపడ్డారు. వీళ్ల పక్క బ్రహ్మ ఉన్నాడు, అక్కడ బ్రహ్మలోకంలో బ్రహ్మ ఉన్నాడు. ఆ బ్రహ్మ పక్క వేదాలు, వేదాంగాలు మొత్తం అన్నీ ఉన్నాయన్నమాట. ఏంటిది, బ్రహ్మగారికి కూడా సందేహం వచ్చింది. నేనెవరు, ఈ బ్రహ్మ ఎవడు, ఇద్దరు బ్రహ్మలున్నారే అనుకుంటున్నారు. ఇంతలో విమానం వెళ్ళిపోయింది. కొంత దూరం వెళ్ళాక అక్కడ కైలాసం కనబడింది. ఆ కైలాసం పైన అక్కడ ప్రమథగణాలున్నారు, మధ్యలో అక్కడో శివుడున్నాడు. ఆయన అచ్చు ఇలాగే ఉన్నాడు. ఆయనకి మూడు కళ్ళు, వృషభాన్ని అధిష్ఠించున్నాడు, ఐదు తలలు, మరి పది చేతులు, తలపైన చంద్రవంక, ఇదే వేషం, ఏం మార్పు లేదు. ఆయన పక్కన గణపతి, కుమారస్వామి ఉన్నారు, నంది మొదలైన వాళ్ళంతా అక్కడ ఉన్నారు. ఈసారి ఆశ్చర్యపడడం శివుని వంతైంది. ఇంతలో ఇంకాస్త ముందుకు గడితే వైకుంఠం వచ్చింది. అక్కడ విష్ణుమూర్తి ఉన్నాడు. ఆ విష్ణుమూర్తిని చూసి ఈ విష్ణుమూర్తి ఆశ్చర్యపడ్డాడు. ఏమండి అచ్చు ఈయనలాగే ఉన్నాడు. అత శ్రీ కుసుమాభాస పీతవాసాశ్చతుర్భుజ ద్విజరాజాధిరూఢశ్చ దివ్యాభరణ భూషిత అవిశపు వంటి రంగు గలవాడు. పచ్చటి పట్టుబట్టలు కట్టుకున్నాడు, నాలుగు భుజాలున్నాయి. గరుత్మంతుడిపై అధిష్ఠించున్నాడు, దివ్యమైన ఆభరణాలు ధరించాడు. పక్కన లక్ష్మీదేవి ఉన్నది. ఆశ్చర్యపడిపోయినారు, ఇదేమిట్రా, ఇలాగా మనం ఇక్కడ ఉండగా మనలాంటి వాళ్లు, మన లోకాలు కూడా ఉన్నాయే అని ఆశ్చర్యపడ్డారు. ఇంకొంత దూరం వెళ్ళిపోయింది. అప్పుడు సుధా సముద్రం వచ్చింది, అమృత సముద్రం. అక్కడ ఎన్నో జల జంతువులు ఇవన్నీ ఉన్నాయి. మందారం, పారిజాతములైనటువంటి మహావృక్షాలని ఉన్నాయి. ఏమండి అటువంటి అద్భుతమైనటువంటి వాతావరణాన్ని చూస్తున్నారు. వేగంగా వెళ్ళిపోతుంది. వెళ్ళిపోతుంటే దూరంగా, సుదూరంగా భువనేశ్వరీదేవి వాళ్లకు దర్శనమిచ్చింది. ఆమె ఒక చేత్తో అభయం, ఇంకో చేత్తో పాశం, ఇంకో చేత్తో అంకుశం, ఇంకో చేత్తోనేమో అభీష్ట ముద్ర, అంటే కోరిన కోరికలు తీర్చే వరద ముద్ర వాటిని ధరించి ఉంది. ఆమెను ఎప్పుడు చూడలేదు వీళ్ళు. ఆశ్చర్యపడిపోయినారు. అక్కడ ఉండేటువంటి పక్షులు కూడా మంత్ర జపం చేస్తున్నాయి, అమ్మవారి మంత్రాన్ని జపిస్తున్నాయి. ఆమె ఎర్రటి రూపంతో ఉన్నది, ఎంత సౌందర్యమో. ఆమె కన్నుల్లో కరుణ జాలువారుతో ఉన్నది, నవయౌవనంతో ఉన్నది. ఎంత సుందరమైన రూపమో, మరి ఆమె ఎన్ని అలంకారాలు ధరించిందో. చిరునవ్వు చిందిస్తూ ఉన్నది. అద్భుతమైనటువంటి ఆమె సౌందర్య రూపాన్ని వాళ్ళు చూశారు. అక్కడ అమ్మవారి యొక్క మంత్ర జపాన్ని చేసే జనాన్ని చూశారు. ఆమెకు చుట్టూ సఖీ బృందం ఉన్నారు. వాళ్ళందరినీ చూశాక అప్పుడు ఎవరు వీళ్ళు సందేహం వచ్చింది వాళ్ళకి. ఈమె ఎవరో తెలియలేదు, కానీ విష్ణుమూర్తికి ఒకటి గుర్తు వచ్చింది. ఆయన బాగా చిన్నతనంలో బాగా పసివాడుగా ఉన్నప్పుడు ఒక మర్రాకుపోయి పడుకుని ఉన్నాడు. అప్పుడు ఈమెను చూశాడు, అది గుర్తుకు తెచ్చుకున్నాడు. ఏషా భగవతీదేవి సర్వేషాం కారణం హిన, ఈమె జగజ్జనని మనందరికీ మూల కారణమైన మహావిద్య మహామాయ నాశనం లేని ప్రకృతి ఈమెను సామాన్యులు తెలుసుకోలేరు. యోగ సాధన చేసిన మహానుభావులకే తెలుస్తుంది ఈమె. ఈమె పరమాత్మ యొక్క ఇచ్ఛాశక్తి రూపము, నిత్యస్వరూపిణి, అల్పభాగ్యులమైన ఆరాధించలేరు. ఈమె విశ్వేశ్వరి, ఈమె వేదగర్భ, ఈమె లోపల నుంచి వేదాలు వచ్చాయి. అందరికీ ఈశ్వరి, ఈమె ఈ జగత్తునంతని కూడా ఉపసంహరిస్తుంది, మళ్లీ ఈ జగత్తును సృష్టిస్తూ ఉంటుంది. సకల జీవుల యొక్క శరీరాల్లో ఈమె ప్రవేశిస్తుంది. సకల బీజాలు, సమస్తం మొత్త ప్రపంచానికి విత్తనాలు ఈమె అన్నమాట. ఈమె నేను చిన్నతనంలో చూశాను. ఆమె ఈ చుట్టూ ఉండే శక్తులందరూ కూడా ఆమె లోపల ఉండేటువంటి శక్తులే. దివ్యమైన ఆభరణాలతోటి వాళ్ళందరూ కూడా విలసిల్లుతూ ఉన్నారు. మనం చాలా అదృష్టవంతులం, ఆ జగజ్జన్ని యొక్క దర్శనం మనం చేశాము. ఎన్నో జన్మల్లో తపస్సు వలన తప్ప ఆమె యొక్క దర్శనం లభించదు. ఈ అనురాగం కలవాళ్ళు, ప్రపంచ విషయాలపై అనురాగం కలవాళ్ళు ఈ జగజ్జన్ని చూడలేరు. ఈమె మూల ప్రకృతి, సకల జగద్వ్యాప్తమైనటువంటి పరబ్రహ్మతో కలిసి ఉండే మూల ప్రకృతి. ఈమె ఈ పరబ్రహ్మాండాన్నంతని కూడా పరమాత్మకు నిర్మాణం చేసి చూపిస్తూ ఉంటుంది. అటువంటి ఆ జగజ్జన్ యొక్క దర్శనం కలిగింది అని వాళ్ళు ఆనందాన్ని పొందారు. శైషా వరాంగనానామ, నేను ప్రపంచమంతా కూడా సముద్రంతో నిండి ఉన్న సమయంలో, పసితనంలో నేను అలాగా వటపత్రంపై పడుక్కుని ఉండి నా యొక్క కాలి బొటనవేలిని నోట్లో పెట్టుకున్న సమయంలో నన్ను ఊపుతూ నన్ను ఆడించింది మే. ఆమె నే పసివాడిగా ఉన్నప్పుడు నన్ను ఆడించిన జగజ్జన్ని మే మన లోకానికంతకీ కూడా తల్లి అని చెప్పి ఆయన గుర్తించాడనమాట. ఇలాగా విష్ణుమూర్తి ఎప్పుడైతే చెప్పాడో మనమంతా ఆమె సన్నిధికి వెళదాము అనుకున్నారు వాళ్ళు. ఆమె యొక్క సన్నిధిలో నిర్భయంగా హాయిగా ఆనందంగా ఉండవచ్చు, ఆ తల్లిని స్తోత్రం చేద్దాము అనుకుని వీళ్ళు దగ్గరికి వెళ్లారు. ముగ్గురు కలిసి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు వెళ్లారు. వెళితే ఆమె నవ్వింది. నవ్వింది వీళ్ళు లోపలికి వెళ్లేటప్పటికి సన్నిధికి వీళ్ళందరూ కూడా ఆడవాళ్ళు అయిపోయారు. ముగ్గురు కూడా అంతకుముందు పురుషులుగా ఉన్నవారు వీళ్ళు ముగ్గురు యువతులైపోయారు. పరమానందాన్ని పొందారు. ఆమె సన్నిధికి వెళ్లారు. తమ ముఖాలు చూస్తున్నారు, ఇలాగా మారిపోయాము అని అనుకున్నారు. ఆ తల్లికి నమస్కారం చేశారు. ఆమె సన్నిధిలో ఆమె పాదపీఠం దగ్గర వాళ్ళు కూడా ఉన్నారు. అక్కడ కోటి సూర్యులతో సమానమైన కాంతితో ఆమె వెలుగుందుతోన్నది. అక్కడ ఎంతమంది స్త్రీలు ఉన్నారో అందరూ కూడా, కొందరేమో ఎర్రటి వస్త్రాలు ధరించారు, కొందరు నీల వస్త్రాలను ధరించారు, కొందరు పసుపు రంగు వస్త్రాలను ధరించారు. అందరూ సుందరమైన రూపంతో ఉన్నారు. మరికొందరు చిత్ర రూపాలని ధరించారు. వాళ్లు ఆ జగజ్జన్ని స్తోత్రం చేస్తున్నారు. కొందరు నాట్యం చేస్తున్నారు, కొందరు వీణలు వాయిస్తున్నారు, మంగళవాద్యాలు వాయిస్తున్నారు. చాలా అద్భుతమైన విషయం అది. విచిత్రం ఏమిటంటే ఆమె కాలి గోళ్లలో ప్రపంచమంతా కనపడుతోంది, బ్రహ్మాండమంతా కూడా కనపడుతోంది. సకల లోకాలు, సకల దేవతలు ఆమె కాలి గోళ్లలో కనపడుతున్నాయి. అది జగజ్జన్ యొక్క రూపం, అంతా ఆమెలో ఉన్నదే అన్నమాట. అప్పుడు చాలా సంతోషాన్ని పొందాం. ఇలాగా ఆ తల్లి యొక్క రూపాన్ని దర్శించిన తర్వాత ఆమెను ఆనందంగా చూస్తుంటేనే ఎంతో కాలం గడిచిపోయింది. అలా కొంత ఆమెకు మేము కూడా స్నేహితురాళ్లుగా ఉండిపోయామన్నమాట. అలాగా కొంతకాలం ఉన్నాం. ఆమె మహాదేవి భువనేశ్వరి, ఆమెను స్తోత్రం చేయాలి అని బుద్ధి పుట్టింది. విష్ణుమూర్తి స్తోత్రం చేశాడు. నమో దేవ్యై ప్రకృత్యై చ విధాత్ర్యై సతతం నమః, కళ్యాణి కామదాయై చ వృద్ధ్యై సిద్ధ్యై నమో నమః. ఆ జగజ్జన్ని, ఆ ప్రకృతి రూపిణిని, సకల జగత్తుని విధించేటువంటి ఆ తల్లిని బ్రహ్మదేవుడు మొట్టమొదటి విష్ణుమూర్తి స్తోత్రం చేశాడు. ఆ విష్ణుమూర్తి స్తోత్రం చేసిన తర్వాత ఏం జరిగిందంటే, మరి శంకరుడు కూడా స్తోత్రం చేశాడు. యది హరిస్తవ దేవి విభావజ తదను పద్మజయేవ తవోద్భవ కిమహమత్ర తవాపి నః సద్గుణ సకల లోక విధౌ చతురాశివేగే. ఇలాగా బ్రహ్మదేవుడు కూడా ఆ తల్లిని స్తోత్రం చేశాడు. ఆ తల్లే జగత్తును సృష్టిస్తోంది, ఆమె రక్షిస్తోంది, ఆ జగదంబికే జగత్తునంతని కూడా సంహరిస్తూ ఉన్నది. ఆ స్తోత్రంలో మొత్తం ఆ తల్లి యొక్క తత్వమంతా కూడా ఉన్నది. చిట్ట చివర అమ్మా మమ్మల్ని అనుగ్రహించు, రక్షించు, తారయ తారయ తారకే, మమ్మల్ని రక్షించు తల్లి, దాటించు అని చెప్పని వాళ్లు ప్రార్థించారు. ఇలాగా చేసిన తర్వాత ఆ అమ్మవారు ఏం చేసింది, తన యొక్క మంత్రాన్ని ఉపదేశం చేసింది. అమ్మవారికి ఓ మంత్రం ఉన్నది, నవాక్షర మంత్రం అంటారు. ఆ మంత్రాన్ని ఉపదేశం చేసింది. ఉపదేశం చేసిన తర్వాత ఆ మంత్రాన్ని వాళ్ళు జపం చేసుకున్నారు. ఆ బీజాక్షరాలను ఉచ్చరిస్తూ ఉన్నారన్నమాట. అక్కడ అందరూ కూడా పరమానందంగా ఉన్నారు. ఆ తల్లి సన్నిధిలో వాళ్ళకి ఎంత ఆనందమో. వేదాలు కూడా ఆ తల్లి యొక్క గొప్పతనాన్ని చెప్పడానికి కష్టమైపోతుంది. అంతా వ్యాపించున్న తల్లి కదండి. అగ్నిలో హోమం చేస్తే స్వాహాకారంతో, స్వాహాదేవి ఆమె స్వరూపమే. పితృదేవతలకు స్వధాకారంతో తర్పణాలు ఇస్తే స్వధాకారం ఆమె స్వరూపమే. కనుక ఈ బ్రహ్మాండంలో ఆమె స్వరూపం కానిదంటూ ఏమీ లేదు. సమస్త జగత్తు ఆమె యొక్క స్వరూపమే అనమాట. కనుక ఆ తల్లిని బ్రహ్మదేవుడు కూడా స్తోత్రం చేశాడు. ఇలాగా లోకాన్ని సృష్టించేటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ముగ్గురు చేత కూడా స్తుతించబడిన తల్లి అనమాట ఆ తల్లి. ఈ విధంగా ముగ్గురు స్తోత్రం చేశాక ఆ తల్లి అన్నది, నాయనలారా నాకు పరమాత్మకు భేదం లేదు, నేనే అతడు, అతడే నేను. సూర్యునికి సూర్యకాంతిని వేరు చేసి చూపడం శక్యం కాదు కదా, అందువలన మా ఇద్దరికి భేదం లేదు, మేము ఒకటే, ఒకే తత్వం ఇలాగ రెండుగా అయ్యి ఈ సృష్టి వ్యవహారం అంతా చేస్తున్నది. కనుక మా తత్వం తెలుసుకోవడం వలన, సాధన చేయడం వలన, అనుభూతి పొందడం వలన మోక్షాన్ని పొందగలుగుతారు. ఏకమేవ అద్వితీయం వై బ్రహ్మనిత్యం సనాతనం. ఒకే తత్వం అది, రెండవ వస్తువు లేనటువంటిది, పరబ్రహ్మస్వరూపం సనాతనమైంది. అదే రెండుగా అయినది. రెండుగా అయిన తర్వాత కాలం ఏర్పడింది. కాలం ఏర్పడితే ఆ పైన మిగిలిన జగత్తంతా కూడా వరుసగా ఏర్పడింది అనమాట. కాబట్టి ఈ తత్వం తెలుసుకోవాలి. ఈ తత్వం తెలుసుకుని మమ్మల్ని ఆరాధించినట్లయితే, నన్ను ఆరాధించినట్లయితే మీరు మేము ఈ కార్యాలను బాగా చేయగలుగుతారు. బ్రహ్మదేవుడు సృష్టి చేయగలుగుతాడు, విష్ణుమూర్తి రక్షణ చేయగలుగుతాడు, అలాగే శివుడు సంహారం చేయగలుగుతాడు అని చెప్పని, వాళ్ల వాళ్ల కార్యాలని వాళ్ళు బాగా చేయడం కోసమని వాళ్లకు శక్తుల్ని ప్రసాదించింది. ఆ శక్తులే వాళ్ల భార్యలుగా లోకంలో చెప్పుకుంటూ ఉన్నారు. మొదట బ్రహ్మదేవునికి సరస్వతీదేవిని ఇచ్చింది. శ్వేతాంబరధర రజోగుణం కలిగినటువంటి శక్తి సరస్వతీదేవి. తెల్లని వస్త్రాలను ధరించింది, దివ్యమైన ఆభరణాలు ధరించింది. అంతేకాకుండా ఆమె శ్రేష్టమైనటువంటి హంసవాహనంపై ఉన్నది. ఆమె బ్రహ్మదేవునికి సహచారిణిగా ఉంటుందన్నమాట. జగజ్జన్ని ఇచ్చింది. ఇచ్చి చెప్పింది, ఇదిగో ఈ నీ శక్తిని నువ్వు అవమానించరాదు, ఈమె పూజ్యురాలు, నీకు ప్రియురాలు, ఈమెతో పాటు సత్యలోకానికి వెళ్ళు. సత్యలోకానికి వెళ్ళి అక్కడ నువ్వు నా ఆరాధన వలన ఈ జీవులందరినీ కూడా సృష్టించగలుగుతావు, ఏది సృష్టి అంతా కూడా చేయగలుగుతావు, సకల ప్రాణుల్ని కూడా సృష్టించగలుగుతావు అని చెప్పి చెప్పింది. చెప్పడమే కాకుండా నువ్వు విష్ణుమూర్తిని కూడా గౌరవించు, ఆయన సత్వగుణ ప్రధానమైన వాడు. నీకు ఏదైనా సమస్య, నీవు చేయలేని పని వస్తే ఆయన చేసి పెడతాడు. భూమి యందు అవతారాలని ధరించిన వాడే ఆయన, ఎన్నో అవతారాలను ధరిస్తాడు. ఆయన కావాలంటే పందిగానే అవుతాడు, లేకపోతే సింహంగానే అవుతాడు. ఏం కావాలంటే ఆ రూపాన్ని ధరించి నీ పనులు నెరవేరుస్తాడు. నీ కార్యక్రమానికి భంగం కలిగించేటువంటి దానవులని అతను సంహారం చేస్తాడు, నీకు సహాయం చేస్తాడు. నీకే కాదు, దేవతలకు కూడా చేస్తాడు, ఎవరికైనా సహాయం చేస్తాడు అని చెప్పి చెప్పారు. అలాగే శివుడిని కూడా గౌరవించు. శివుడు చాలా గొప్పవాడు, యజ్ఞాల్లో కూడా ఆయన్ని పూజించాలి. ఆయన వలన కూడా భయాలు తొలగుతాయి. అంతేకాదు మీకు ఏవైనా సమస్యలు వస్తే నా నుండి ఏర్పడినటువంటి శక్తులు మీ సమస్యల్ని తొలగిస్తారు. నా శక్తులు చాలా ఉన్నాయి. వారాహి, వైష్ణవి, గౌరీ, నరసింహి, శివ, ఇలా ఎన్నో శక్తులు ఉన్నాయి. వాళ్ళందరూ మీకు సహకరిస్తారు. నేను ఇచ్చినటువంటి మంత్రాక్షరాలని మీరు ధ్యానం చేయండి. ఉత్తమ మంత్రం ఇది, నవాక్షర మంత్రం. వాటిని ధ్యానం చేయండి, నేను మిమ్మల్ని అనుగ్రహిస్తాను అని చెప్పని బ్రహ్మదేవుడితో చెప్పాక విష్ణుమూర్తి కూడా చెప్పింది, ఓ విష్ణు నీకు కూడా మహాలక్ష్మి అనే శక్తినిస్తున్నాను. ఈమెను వక్షస్థలంపై అట్టే పెట్టుకుని ఈ శక్తి వలన నీ కార్యాలు నీ నెరవేరుతాయి. ఈమెనెప్పుడు అవమానించకు, గౌరవించు. ఈమె లక్ష్మి, నువ్వు నారాయణుడివి. కనుక మీరిద్దరు కలిశారంటే లక్ష్మీనారాయణ యోగం ఏర్పడినట్టు. దీనివలన లోకానికంతకీ కూడా మేలు కలుగుతుంది. దేవతలు యజ్ఞాల వలన ఆనందిస్తారు. లోకం యజ్ఞాలు చేసి దేవతలను ఆనందింపజేస్తారు. కనుక మీరు ఈ సృష్టి, జరిగిన సృష్టిని సక్రమంగా జరిగేలా నిర్వహించేలా చేయండి. ఓ బ్రహ్మదేవ, నీవు విష్ణుమూర్తి, బ్రహ్మదేవుడు, మీరు ముగ్గురు కూడా నాయక గుణాల నుండి ఏర్పడిన వాళ్లే. కనుక బ్రహ్మ, నువ్వు ఈ శివుణ్ణి విష్ణుని కూడా గౌరవించండి. మీకందరికీ మేలు కలుగుతుంది. ఎవరైనట్లయితే హరి వేరు, శివుడు వేరు అని చెప్పి భేదభావంతో ఉంటారో వాళ్ళు నరకాన్ని పొందుతారు. ఈ బ్రహ్మదేవుడు నాడే. ఈ బ్రహ్మదేవుడు సృష్టిని చేయాలి, విష్ణుమూర్తి రక్షణ చేస్తాడు, శివుడు సంహారం చేస్తాడు. వీళ్ళు ఒక్కొక్క గుణాలను అనుసరించి తమ కార్యాలను నిర్వర్తిస్తూ ఉంటారు. కనుక ఈ విధంగా లోకానికి మేలు కలుగుతుంది. ఎప్పుడైతే నేను ఈ సృష్టి అంతా కూడా ఇక ఉపసంహరించాలి అనుకుంటానో అప్పుడు ఉపసంహరిస్తాను, చరాచర ప్రపంచాన్ని ఉపసంహరిస్తాను. కనుక ఈ మొత్తం సృష్టి అంతా అప్పుడు నాలో లీనమవుతుంది. మీరు ఈ విధంగా నన్ను ఆరాధిస్తున్న వారిని మీరు శుభాన్ని పొందండి, లోకానికి శుభాన్ని కలిగించండి అని చెప్పి ఆమె చెప్పింది. చెప్పి విష్ణుమూర్తి అన్నది, నువ్వు వైకుంఠాన్ని నిర్మించుకుని అక్కడ ఉండు, అక్కడ నువ్వు నీ కర్తవ్యాన్ని నెరవేర్చు అని చెప్పారు. చెప్పాక శివుడితో కూడా చెప్పింది ఆమె, ఓ హరా, నువ్వు గౌరీదేవిని తీసుకో. ఈమె మహాకాళి మనోహరమైంది. కైలాసాన్ని నిర్మాణం చేసుకుని అక్కడ నువ్వు నివసించవలసింది. తమోగుణం ద్వారా నువ్వు సంహారం చేస్తావు. నీలో సత్వగుణం, రజోగుణం కూడా ఉంటాయి. సత్వగుణం ద్వారా ధ్యానం చేస్తూ ఉంటావు. అసుర సంహారానికి ఈ రజోగుణం, తమోగుణం ఉపయోగపడతాయి. తపస్సు చేస్తూ ఉండడానికి నీకు సత్వగుణం ఉపయోగపడుతుంది. ఇలాగా తమోగుణం సత్వరజస్సులతో సహితంగా మీరు వ్యవహారం చేయండి అని చెప్పి ఆయనకి చెప్పిందనమాట. ఇలాగా త్రిమూర్తులకి కూడా ఆమె మార్గాన్ని ఉపదేశం చేసింది. వాళ్ళు చేయాల్సిన ఏ కర్తవ్యాలు ఉన్నాయో ఆ కర్తవ్యాలు చేయడానికి ఆమె ఉపదేశం తోడ్పడింది. తోడ్పడి అంతేకాదు, ఆమె రహస్యం చెప్పింది ఏమనంటే, పరమాత్మ పురుషుడు కాదు, స్త్రీ కాదు, మూలకారణమైనటువంటి వాడు. ఆ పరమాత్మ స్వరూపమే మొట్టమొదట ఇలాగ తానుగా ఉంటూనే స్త్రీ రూపాన్ని కూడా ధరించిందనమాట. నా యొక్క తత్వాన్ని మీకు ఉపదేశం చేశాను, నన్ను స్మరించండి, క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు స్మరించండి అని చెప్పింది. చూసారా, క్లిష్టమైన పరిస్థితి వచ్చినప్పుడు స్మరించండి అనేది వాళ్ళకే ఉపదేశం కాదు, మనందరికీ ఉపదేశం. మన భారతదేశంలో అనాదిగా వస్తున్న సంప్రదాయం ఏమిటంటే, మన కర్తవ్యాలు మనం చేయడం, మనకు శాస్త్రం విధించిన పనులు చేయడం. ఎప్పుడు కర్తవ్యం నిర్వహించలేకపోతామో అప్పుడు భగవంతుణ్ణి స్మరించడం, స్వామి మమ్మల్ని అనుగ్రహించు అని. సాముదాయకంగా ఎక్కువ మంది ఈ కర్తవ్యాన్ని నిర్వహించలేని స్థితి వచ్చి భగవంతుణ్ణి స్మరించినప్పుడు ఆయన అవతరిస్తున్నారు, రకరకాల అవతారాలు. అలాంటి అవతార మూర్తులు మార్గదర్శనం చేయడం ద్వారా మళ్లీ మన కర్తవ్యాలను చేయగలగడం, మనం ప్రశాంతిగా ఉండడం జరిగింది. ఈ విధంగా త్రిమూర్తులకు మూడు శక్తుల్ని ఆ జగజ్జన్ని ప్రసాదించింది. ఆ శక్తుల ద్వారా వాళ్ళు వాళ్ల కార్యాలను నెరవేర్చగలిగారు. అలాగే మనం కూడా మన కర్తవ్యాలని ఆ జగజ్జన్య యొక్క అనుగ్రహం వలన నెరవేర్చగలుగుతుంటాం. మనం కూడా అలా చేయాలన్నమాట. ఏమండి ఈ విధంగా చెప్పిన తర్వాత వాళ్ళంతా తెలుసుకుని ఆశ్చర్యపడిపోయారు, ఇది అద్భుతంగా ఉన్నది. అప్పుడు మళ్లీ ఆ విమానాన్ని నిరీక్షించిన వాళ్ళు మళ్లీ వస్తే ఎక్కడికి వచ్చారు, వాళ్ళు ఎక్కడ బయలుదేరారో అక్కడికి వచ్చారు. అక్కడే ఉంది, ఏమీ లేదు, అంతా వికారణం, అంతా నీళ్లు తప్ప ఏమీ లేని చోట అలాంటి చోటికి చేరారు. ఆ తర్వాత ఆ తల్లి యొక్క అనుగ్రహం వలన, ఆ తల్లిని ఆరాధన చేసి ఆ తల్లి యొక్క అనుగ్రహం వలన మళ్లీ భూమి పైన సృష్టి స్థితి లయాలు చేశారన్నమాట. అంటే వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నెరవేర్చగలిగారు. కనుక ఈ గాథ అద్భుతమైన గాథ. ఈ గాథ మనకు రెండు అంశాలు చెబుతుంది. ఒకటేమిటంటే, మన కర్తవ్యాన్ని నెరవేర్చడానికి మనం ఏం చెయ్యాలి అంటే, భగవదారాధన చెయ్యాలి. భగవదారాధన ద్వారా మన కర్తవ్యాన్ని మనం నెరవేర్చగలుగుతాము. అది ప్రధానమైన అంశం. అంతేకాదు, ఇంకోటి కూడా ఉన్నది. మామూలుగా మనం అనుకుంటామంటే మన ప్రపంచం ఇంతే అనుకుంటాం. ఇది భూమండలం ఉంది, భూమండలంపై మనం ఉన్నాం. చాలా కాలం వరకు, నిన్న మొన్నటి వరకు కూడా ఈ భౌతిక శాస్త్రాల పరిచయం కలవాళ్లు ఏమని భావించేవాళ్ళంటే, ఈ భూమిపైనే జనం పుట్టారేమో, మధ్య విశ్వరూపం అనే పుస్తకం ఉంది. దాంట్లో ఆయన అంటాడు, పొరపాటున ప్రాణి పుట్టాడో మానవుడు ఎక్కడ తప్ప ఇంకెక్కడ ప్రాణి ఉన్నట్టే లేదు అంటారు. అంటే ఇదే లోకము అని. ఇదే లోకము అనేది వాస్తవం కాదు, అనంతమైన బ్రహ్మాండాలున్నాయి. ఆ రహస్య క్రమం వెల్లడవుతుంది. ఏంటది ఆ బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఉన్నటువంటి లోకాలు ఇంకా వేరే కూడా ఉన్నాయి. వేరే లోకాల్లో కూడా జనం ఉన్నారు, ఇది ఒకటే లోకం కాదు. అందుకని మనకి లలిత సహస్రనామంలో చెప్తారు ఏమనంటే అనేక అనేక బ్రహ్మాండ జనని అంటారు. చాలా బ్రహ్మాండాలకు ఆమె జనని అని. ఆమె యొక్క రోమకూపాల్లో అనంతమైన బ్రహ్మాండాలు ఉన్నాయి అని అంటారు. ఆ అందం మాత్రం కాదు వాస్తవమే. ఇది మనకి సౌర కుటుంబం ఉన్నది, ఇలా సౌర కుటుంబాలు ఎన్నున్నాయి, అసంఖ్యాకంగా ఉన్నాయి, లెక్కలేని ఉన్నాయి. అది ఇప్పుడు ప్రూవ్ అయిపోయింది కూడా. పూర్వం అయితే కేవలం తెలియక కేవలం ఈ బ్రహ్మాండం ఇంత మాత్రమే అని అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ అనంతమైన బ్రహ్మాండాలను అనే మాట కూడా తెలిసిపోయింది. ఈ అనంత బ్రహ్మాండాలు మనం ఎంత ఓ చిన్న నలుసంతటి వాళ్ళం. కానీ భగవద్ అనుగ్రహాన్ని పొందినట్లయితే మనం ఆ తల్లి యొక్క అనుగ్రహంలో మన కర్తవ్యాన్ని నెరవేర్చగలుగుతాం. అందుకనే బ్రహ్మదేవుడు స్తోత్రం చేశాడు, విష్ణుమూర్తి స్తోత్రం చేశాడు, శివుడు కూడా స్తోత్రం చేశాడు, అందరూ స్తోత్రం చేశారు ఆ జగజ్జన్ని. ఆ జగజ్జన్ని యొక్క అనుగ్రహం వలన వాళ్ళు తమ తమ కర్తవ్యాన్ని నెరవేర్చగలిగారు. మనం కూడా కర్తవ్యాన్ని నెరవేర్చడం కోసం భగవద్ధారాధన చేయాలి. అంతేకాకుండా మనం మన యొక్క ఉన్న సమస్యలను తొలగించుకోవడం కోసం భగవద్ధారాధన చేయాలి. అంతేకాకుండా జీవితం యొక్క గమ్యాన్ని పొందడం కోసం కూడా భగవంతుని ఆరాధించాలి. ఆ భగవంతుడన్నా భగవతున్నా ఒకటే, ఒకే తత్వం రెండుగా అయింది. ఇది ఆ భువనేశ్వరీదేవి యొక్క మహాత్మ్యం. ఆ భువనేశ్వరీదేవి మహాత్మ్యమే ఇంకా ఈ దేవి భాగవతంలో చాలా విస్తరించి చెప్పారు. ఎలా చెప్పారంటే ఎప్పుడెప్పుడు ఆ తల్లి యొక్క కళలు ఈ లోకంలో ఎలా ఎలా వికసించాయి, ఎలా అవతరించి లోకాన్ని రక్షించాయి అవన్నీ చెప్పారు. ఆ తల్లి యొక్క అవతార గాథలు ఎన్నున్నాయంటే చాలా ఉన్నాయి, ఒకటి కాదు రెండు కాదు. ఆమె ఏ కాలంలో ఎప్పుడెప్పుడు ఎలా అవతరించి ఏ కర్తవ్యాన్ని నెరవేర్చింది అనేటువంటి విషయాన్ని చెప్పారు. అంతేకాదు ఆ తల్లి ఆరాధన వలన ఎవరెవరు ఎటువంటి ప్రయోజనాన్ని పొందారు అది కూడా చెప్పారు. ప్రధానంగా పార్వతి, సరస్వతి, లక్ష్మీదేవి, రాధాదేవి, దుర్గాదేవి అని చెప్పి ఐదు రూపాల్లో ఆమెను ఆరాధిస్తూ ఉంటారు. రాధాదేవి కృష్ణమూర్తి యొక్క శక్తి. కృష్ణుడు అంటే భూలోకంలో విష్ణుమూర్తి యొక్క అవతారంగా అవతరించాడు కదా. ఈయనే కాకుండా ఈయనకు మూల రూపం గోలోకంలో ఒకటి ఉంది అని చెప్తారు. ఆ గోలోకంలో ఉండేటువంటి కృష్ణుని యొక్క ఆ హృదయశక్తి ఏది అంటే రాధాదేవి. కనుక ఐదు ప్రధాన శక్తులు. ఈ ఐదు శక్తులు కలిపితే భువనేశ్వరీదేవి, మొత్తం సకల భువనాలకు అధిపతి అన్నమాట. అటువంటి ఆ జగజ్జన్ని యొక్క అవతారాలు ఇంకా ఎవరున్నారు అంటే లక్ష్మీదేవి అవతారమే, గంగాదేవి అవతారమే, మరి తులసీదేవి యొక్క అవతారమే. మనం సావిత్రి గురించి చెప్పుకుంటాం, సతీ సావిత్రి అని. ఆమె కూడా ఆమె యొక్క కళే. అంటే అసలు నిజానికి ఈ లోకంలో స్త్రీలందరూ కూడా దేవీ కళలు అని చెప్తారు. స్త్రీల సముదాయం ఉందనుకోండి, సముదాయం ఉంటే ఆ స్త్రీల సముదాయాన్ని నమస్కారం చేయమంటారు, వాళ్ళ లోపల దేవీ రూపం ఉంది అనేటువంటి భావనతో. కనుక మనకు కేవలం త్రిమూర్తుల భార్యలు మాత్రమే కాకుండా ఆ తల్లి యొక్క అవతార రూపాలు చాలా ఉన్నాయి. గంగాదేవి ఆమె యొక్క అవతారమే. మరి వసుంధర, మనందరినీ మోసేటువంటి వసుంధర భూమి ఉంది కదా, భూమి కూడా ఆమె యొక్క అవతారమే. ఇది కాకుండా తులసి, వేదవతి అని ఒక ఆవిడ ఉంది. వేదవతి అంటే సీతాదేవి అవతరించడానికి ముందుండేటువంటి రూపం. ఆ వేదవతి కూడా ఆ అమ్మవారి యొక్క కళ అవతారమే. అలాగే సరే తులసి చెప్పుకున్నాం కదా, అందుకే ఇంట్లో తులసి మొక్కను పెంచుకోవడం, తులసి దళాలతో విష్ణుమూర్తిని పూజ చేయడం ఇవన్నీ మనం చెప్పుకుంటాం. కానీ తులసీదేవి ఆమె యొక్క అవతారమే. ఇంకా మంగళచండి ఆమె యొక్క అవతారం. ఇవన్నీ కూడా భువనేశ్వరీదేవి యొక్క కళలు అనమాట. మంగళచండి వీళ్ళని ఎలా పూజించాలి, వీళ్ళ యొక్క అనుగ్రహం ఎలా పొందాలి, అవన్నీ కూడా మనకు దేవి భాగవతంలో వర్ణించారు. అలాగే స్వాహాదేవి అగ్నిదేవుని యొక్క శక్తి, స్వధాదేవి ఆవిడ పితృదేవతల యొక్క శక్తి, దక్షిణాదేవి యజ్ఞపురుషుని యొక్క శక్తి, అండ్ షష్ఠీదేవి. షష్ఠీదేవి అంటే కుమారస్వామి యొక్క శక్తి. ఈమెను చిరంజీవితం కోసం, పిల్లల యొక్క క్షేమం కోసం ఆరాధిస్తారు. పిల్లవాడు పుట్టిన తర్వాత ఆరవ రోజున ఈ షష్ఠీదేవిని పూజించమంటారు. అంతేకాదు పుట్టిన రోజున షష్ఠీదేవిని పూజించమంటారు. పుట్టినరోజున ఏం చేయాలి, ఈ కాలం మర్చిపోయాం, పూర్వం చేసేవాళ్ళు. పుట్టినరోజున చిరంజీవులను పూజించాలి, షష్ఠీదేవిని పూజించాలి. ఎందుకంటే ఆ దీర్ఘాయుష్యం కోసం, ఏ రకమైన ఆపదలు కలగకుండా ఉండడం కోసం. ఏమండి, అలాగే మనసాదేవి దేవి యొక్క అవతారం, అలాగే సురభీదేవి ఆమె దేవి యొక్క అవతారం. సురభీదేవి అంటే ఆవులంటికి మూల రూపమైన కామధేనువు. ఏమండి, కనుక వీళ్ళని ఎలా ఎలా ఆరాధించాలి, ఈమె ఎప్పుడు అవతరించి ఏ కర్తవ్యాన్ని నెరవేర్చింది, ఇవన్నీ చెప్పాయి మనకి గ్రంథాలు. దేవి భాగవతం చెప్పింది, అలాగే కాళికా పురాణంలో కొంతవరకు అమ్మవారి యొక్క అవతారం గురించి ఉంది. బ్రహ్మవైవర్తంలో రాధాదేవికి సంబంధించిన తత్వం ఉంది. ఇలాగా అమ్మవారి యొక్క అవతార గాథలు విన్నట్లయితే మనకు రెండు విషయాలు మనకి ఉంటాయి. ఒకటి ఏంటంటే ఆపదలు తొలగించుకోవడానికి అవకాశం లభించడం. రెండవది ఏంటంటే ఏవైనా ఇబ్బందులు వచ్చినా అధైర్యపడి కుంగిపోకూడదు. చాలా మంది ఈ జగత్తే సత్యం, ఇది తప్ప ఇంకేం లేదు అనుకున్న వాళ్ళు జీవితంలో ఏవైనా కష్టం వచ్చేటప్పటికీ అమ్మో ఇక భరించలేము, ఇవి రెండు మన సంప్రదాయం కాదు. లేనప్పుడు ఎలా ఇబ్బందులు ఎలా భరించగలుగుతాం అంటే, అమ్మా ఈ ఆపద తొలగించు అని జగజ్జనని ఆరాధిస్తే ఆ తల్లి అనుగ్రహం వలన ఆ ఆపదలు తొలగుతాయి. ఇదొక అంశం. రెండవది ఇంకోటి ఏంటంటే తాను జీవించే ఉండాలి, ఎందుకని దేవత అనుగ్రహం వలన ఇప్పుడు కాకపోతే మరొకప్పుడైనా మళ్లీ తాను తన కర్తవ్యాన్ని నెరవేర్చగలుగుతాడు. జగజ్జన్ యొక్క అనుగ్రహం ఉంది కనుక దాన్ని సంపాదించుకోవాలి జీవితంలో అనేది మనకు తెలుస్తుంది. అలాగే ఉపనయనం అయ్యాక గాయత్రి ఉపదేశం చేస్తారు. ఈ గాయత్రి మంత్రాధిష్టాన దేవత ఆమె. ఇలాగా ఉపనిషత్తుల్లో ఆమె యొక్క తత్వం ఉన్నది. కేనోపనిషత్తులో ఈమె యొక్క తత్వాన్ని గురించి చెప్పారు. అది అవతారం. కేనోపనిషత్తుల్లో ఆమె ఒకసారి అవతరించింది. దేవతలకు ఒకసారి విజయం వస్తే గర్వం వచ్చింది. ఆ గర్వాన్ని తొలగించడం కోసం ఆమె ఒక పెద్ద మహాశక్తిగా ఆవిర్భవించింది. ఆవిర్భవిస్తే అది ఆమె ఈ తత్వం తెలుసుకోలేకపోయారు. తెలుసుకోలేకపోతే అప్పుడు దేవతలకు ఆ తత్వాన్ని ఉపదేశం చేసింది, ఆయన నా మహాశక్తి వల్లనే మీరు ఈ కర్తవ్యాన్ని నెరవేర్చగలుగుతారు, మా అనుగ్రహం లేకపోతే మీరు చేయలేరు అని చెప్పి అక్కడ చెప్పడం జరిగింది. ఇలాగా ఆ దేవి యొక్క అవతార గాథలు చదివినట్లయితే, అమ్మ జగజ్జన్ని ఇన్ని రూపాలతో లోకాలను అనుగ్రహించింది కదా అని చెప్పని ఆనందం కలుగుతుంది. అంతెందుకండి, మనకి స్వామివారు కూడా శివశక్తి రూపంగా చెప్తారు కదా, శివశక్తి రూపంగా లోకాలను అనుగ్రహించడం కోసం ఈ మహాకలిలో భగవంతుడిపైన విశ్వాసం లేకుండా, ఈ భౌతిక శాస్త్రాలపైన విశ్వాసంతో భగవంతుడిపై నమ్మకం లేకుండా జనం ఉండే కాలంలో స్వామివారు అవతరించి మరి మంచి మార్గాన్ని ఉపదేశం చేసి శాంతిని కలిగించారు. ఆయన తన దివ్య మహిమను చూపించారు, లోకాన్ని అనుగ్రహించారు. కనుక స్వామివారు భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారు కూడా అమ్మవారి యొక్క అవతారంగా ఉండి రక్షించారు. కనుక ఆ జగజ్జన్య యొక్క ఆరాధన లోకానికంతకీ కూడా మేలు కలిగిస్తుంది. స్వస్తి.
రేపటి రోజు 9వ రోజు మరొక చక్కని అంశంతో మళ్లీ కలుసుకుందాం. ఈ కార్యక్రమంపై మీ విలువైన సలహాలు అభిప్రాయాలు listener@radiosai.org వ్రాసి పంపించమని కోరుతున్నాం. సాయిరాం.
గంగా దిద్దుతా మాతృభూమి మట్టి నుదుట తిలకంగా దిద్దుతా భరత జాతి వైభవం కళమెత్తి చాటుతా
సంపద మా ప్రాణంగా భావిస్తా